నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమశివాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. ప్రియమైన ఆత్మ పండుగ ఈరోజున ఈ సమావేశం మనకు పూజ్యులు గురుతుల్యులు స్వర్గీయ శ్రీ చాడిమల్లి జగన్నాథస్వామి గారి స్మారకం నిమిత్తం వారి జ్ఞాపకార్థం వారు దత్తిని గారైనటువంటి గిరి గారు ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేశారు. రమణ భక్తుల్లో చాలా ముఖ్యులు స్వర్గీయ తాడిమల్లి జగన్నాథస్వామి గారు. అధ్యయనం చేశారు, అర్థం చేసుకున్నారు, దాని తాలూకు సుఖం అనుభవించారు. అధ్యయనం ఏదైనా సాహిత్యం అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఆచరిస్తే అది అనుభవంలోకి వస్తుంది. ఇవన్నీ మెట్లు అనమాట. మన మేడ మీదకి వెళ్ళటానికి మెట్లు ఎలాగ, స్టెప్స్ ఎలాగ వెళతాం, ఇది అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత అది అర్థం అవటానికి కూడా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. అర్థమైతే ఆచరించాలనిపిస్తుంది, కానీ అర్థం కాకపోతే ఆచరించాలని అనిపించదు. అధ్యయనం చేయాలి, తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనకు ఆచరించాలనే బుద్ధి కలుగుతుంది, ఆచరించాక అనుభవం. ఈ అధ్యయనానికి, అర్థం చేసుకోవటానికి, అనుభవంలోకి తెచ్చుకోవటానికి, ఆచరించటానికి అంతా ఈ గురువు యొక్క అనుగ్రహం అవసరం. ఆయనకి ఈ మన భారతీయ తత్వశాస్త్రం అనండి, పాశ్చాత్య తత్వశాస్త్రం అనండి, జగన్నాథస్వామి గారు చెప్పారు 50,000 రూపాయలు విలువగల గ్రంథాలు అధ్యయనం చేశానని చెప్పారు. చదివి ఎంత ఆధ్యాత్మిక సాహిత్యం చదివిన తర్వాత రమణ భగవాన్ చెప్పింది అది ముగింపు మాటగా నేను నిర్ణయానికి వచ్చానని చెప్పాను. అది లాస్ట్ వర్డ్, ఫైనల్ వర్డ్, అల్టిమేట్ వర్డ్. నాకు రమణ భగవాన్, నాకు జగన్నాథ స్వామి గారితో పరిచయం అయినప్పుడు రమణ భగవాన్ గురించి ఏదో ప్రశ్నలు వేస్తూ ఉండేవారు ఆయన, కానీ ఆయనకి పరిపోనే నమ్మకం కలగలేదు. తర్వాత కాల ప్రవాహంలో ఆయనకి విశ్వాసం కలిగింది. తర్వాత ఆయన చెప్పిన మాట, నేను చదివిన శాస్త్రాలు ప్రస్థానత్రయమనండి, ఇంకోటి చదివిన శాస్త్రాలు, అనేక మంది మహాత్ముల యొక్క గ్రంథాలు అధ్యయనం చేశాను, రమణ భగవాన్ చెప్పిన మాట అది ముగింపు మాట, అంతకంటే ఫైనల్ ఇంకేమీ లేదు. చెప్పవలసిందంటే అది మనకు అర్థం చేసుకుని, అది మనకి అర్థం చేసుకోకపోతే మనలో ఏదైనా అది దాని తాలూకు శ్రద్ధ మనకు లేనప్పుడు, మనకు అవగాహన తక్కువగా ఉన్నప్పుడు ఆ మాట కరెక్ట్ కాదేమని మనకు అనిపించవచ్చు, కానీ ఇట్ ఇస్ అల్టిమేట్ గోరడు అని చెప్పారు. జగన్నాథ స్వామి గారు మాట చెప్తూ ఉండారు, శ్రద్ధ తక్కువైతే సందేహాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మనకి భగవంతుని మీద శ్రద్ధ లేదనుకోండి, ఉన్నాడా లేదా ఇంకో రోజు సందేహాలు పెరిగిపోతాయి. శ్రద్ధ లేని వాడికి సందేహాలు ఎక్కువ వస్తాయి, శ్రద్ధ ఉన్నవాడికి సందేహాలు తగ్గుతూ ఉంటాయి. అంటే రమణస్వామి జగన్నాథ స్వామి గారు, ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ, డిసిప్లిన్, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఆయన దగ్గర చాలా కష్టపడి చదువుకున్నారు, అభివృద్ధిలోకి వచ్చారు, సాహిత్యపరంగా అటు లీగల్ నాలెడ్జ్లో, తర్వాత ఆర్థికంగా, సాంఘికంగా, బహుముఖంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలోకి వచ్చినటువంటి వారు జగన్నాథ స్వామి గారు. మెనీ సైడెడ్ జీనియస్ అంటారు దాన్ని. అటు సాహిత్యం, ఇటు తర్కం, అటు అనుభవం, ఇటు అధ్యయనం, అటు ఎకనామిక్ స్టేటస్, సోషల్ స్టేటస్. కొంతమంది ఈ వీధిలో ఉన్నవారు ఇక్కడ ప్రజలు చెప్తా ఉంటారు, జగన్నాథ స్వామి గారు వెళ్ళిపోయాకే వీధంతా వేసగా ఉంది, అంటే వీధికి ఈ స్ట్రీట్కి ఏదో లోటుగా ఉన్నట్టు అనిపిస్తుంది అని. అంటే ఆయన లేని లోటు కనిపిస్తుంది ఈ స్ట్రీట్కి అని జగన్నాథ స్వామి గారి గురించి అంటా ఉంటారు ఈ స్ట్రీట్లో ఉన్నటువంటి వారందరూ. తర్వాత ఆయన దగ్గర మనం ఎవరి దగ్గర సరే నేర్చుకునే విషయాలు నేర్చుకోవాలి మనం. సరే టైం సెన్స్ ఎక్కువ, నాతోటి ఆయన 100 సార్లు చెప్పారు, మీరు ఎక్కడ మాట్లాడినో గంట కంటే ఎక్కువ మాట్లాడకండి. టైం సెన్స్ ఎక్కువ పోషించుకోవాలి. టైం సెన్స్ ఒకటి, మనకి చదువు ఈ ధనం రెండో పక్షం కామన్ సెన్స్ ఎక్కువ, కామన్ సెన్స్ ముఖ్యం అని చెప్తారు. మనకి ఎంత చదువు ఉన్నా ఎంత ధనం ఉన్నా సమాజంలో ఎంత గౌరవం ఉన్నా కామన్ సెన్స్ లేకపోతే తెలివితేటలుగా బతకలేమని చెప్పేవారు. 100 డిగ్రీలు ఉన్నా మనకి కామన్ సెన్స్ కనుక లేకపోతే సుఖపడలేదు మనం. కామన్ సెన్స్ గురించి చెప్పేవారు. చాలా మంది చదువుకునే వాళ్ళు చదువు ఉంటుంది కానీ కామన్ సెన్స్ ఉండదు. కామన్ సెన్స్ అన్కామన్గా ఉంటుంది. చదువులు ఉంటాయి అన్ని బాగా, కామన్ సెన్స్ తక్కువగా ఉంటాయి. అంటే మనం సుఖపడాలంటే కేవలం చదువు వల్ల ధనం వల్ల సుఖపడలేం, కామన్ సెన్స్ కూడా చాలా ముఖ్యం. చాలా ధనవంతుల్లో చాలా చదువుకున్న వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ పీపుల్లో కూడా కామన్ సెన్స్ తక్కువగా ఉంటుంది. కామన్ సెన్స్ లేకపోతే వాళ్ళు సుఖపడలేరని జగన్నాథ స్వామి గారు అంటూ ఉండాలి. తర్వాత ఆయన దగ్గర నేర్చుకునేది మన క్రమశిక్షణ, డిసిప్లిన్ చాలా ముఖ్యం. అది టైం సెన్స్ ఇక్కడ 2 గంటలకంటే 2 గంటలకి ఇక్కడ కరెక్ట్గా మనం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒక 5 నిమిషాలు లేట్గా వస్తే మీరు 5 నిమిషాలు లేట్గా వచ్చారని చెప్పారు. సరిగ్గా మీరు టైం చూసుకోండి, ఎప్పుడు ప్రారంభించారు చూసుకోండి, గంటగా ముగించేయండి అని చెప్పారు. దానికి టైం విషయంలో ఎవరితో దానికి మొహమాటం లేదు. ఎంతమంది పెద్దలు వచ్చి కూర్చున్నా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మాట్లాడే విషయం అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకున్నాం కదా, మీరు చెప్పింది నాకు అర్థమైంది, నేను చెప్పింది మీకు అర్థమైంది, ఇంకా సోది మాటలు అనవసరం, మీ పని మీరు చూసుకోండి, ఆ పని నేను చూసుకుంటానంట నిర్మోహమాటంగా చెప్పేస్తారు. వచ్చిన వారి మంత్రి గారైనా అలా చెప్పేస్తారు. ఏం చేయాలంటే మనం మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుకున్నాం, ఇంకా అదనంగా మాట్లాడుకుంటే ఏదో కాలక్షేప మాట్లా రోడ్డు మీద దుమ్మంతా పోగు చేసుకురావాలి. మీ మైండ్ పాడవుతుంది, ఆ మైండ్ పాడవుతుంది. యూస్ఫుల్ వర్డ్స్, యూస్ఫుల్ వర్డ్స్ ముఖ్యమే. యూస్లెస్ వర్డ్స్ మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. మార్కెట్ మాటలు, సంతగొడవలు మనకు అనవసరం. అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది, నాకు చెప్పింది మీకు అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైపోతుంది, ఇంకోసారి అడుగుతాను నేను, నాకు అర్థమైంది కాబట్టి ఇంక అడగటం లేదు. అంటే మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. అంటే కాలాన్ని పాడు చేయొద్దని ఆయన కూర్చుని చైర్ దగ్గర బోర్డే రాసేస్తూ ఉంటారు. ఎప్పుడో పూర్వం 1965-70లో ఎప్పుడో జగన్నాథ స్వామి గారి ఇంటికాడి భోజనం చేశాను. తర్వాత భోజనం చేశాము ఒకసారి, ఎప్పుడో భోజనం చేస్తే తర్వాత అనేవారు, మీరు మా ఇంటికాడ ఒక్కసారి భోజనం చేశారు కాబట్టి మీకు జ్ఞాపకం ఉంటుంది, ఎక్కువసారి భోజనం చేస్తే మర్చిపోతారు భవిష్యత్తు. ఒకసారి భోజనం చేశారు కాబట్టి జగన్నాథ స్వామి గారి ఇంటికాడ భోజనం చేశామని జ్ఞాపకం మీకు మిగులుతుంది, ఎక్కువసార్లు భోజనం చేస్తే మర్చిపోదురు. ఇప్పుడు 70లో ఒకసారి నేను గుడివాడి నాగేశ్వరరావు కలిసి ఆ మేడ పైన అక్కడ భోజనం పెట్టారు, అక్కడ భోజనం చేసి ఇప్పుడు 70లో మాట నేను చెప్తున్నాను, 70-75 మాటలో చెప్తున్నాను. అప్పటికి ఆయనకి రమణ భగవాన్ ఇష్టం, ఆయన భక్తుడే, అప్పుడు కూడా భక్తుడే ఆయన, కానీ రమణ భగవాన్ మీద ప్రత్యేకంగా మనకి శ్రద్ధ కలగలేదు. ఏదైనా 10 నిమిషాలు నేను మాట్లాడితే 10 ప్రశ్నలు వేసేవారు. అంటే ఆ టైంలో ఆయనకి ఆ రకంగా పూర్తి విశ్వాసం ఆయనకు కలగదు, విశ్వాస లోపం. అయితే ఇది స్మారక సభ, జగన్నాథ స్వామి గారు యొక్క స్మారకార్థం ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేశాం. తర్వాత ఇంకోటి సంతోషించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఆర్థికం అనండి చదువు అనండి అలా వంశ పారంపర్యంగా వస్తా ఉంటేది నిలబడుతుంది, కానీ ఎక్కడైనా బ్రేక్ అయితే అంతా పోతుంది. మీ కుటుంబంలో ఎవరైనా 1 కోటి రూపాయలు సంపాదించగలరు, తరతరం మళ్ళీ పాడు చేస్తున్నారు అనుకుంటే 1 కోటి పోతుంది. అలా తరతరాలుగా ఆ క్రమశిక్షణ మెయింటైన్ చేసుకుంటేనే ఆ గౌరవం నిలబడుతుంది, చదువు నిలబడుతుంది, ఆస్తి నిలబడుతుంది. ఏదో ఒక తరం బాగా వచ్చి ఇంకో తరం డౌన్ అయిపోతూ ఉంటారు ఒకసారి. అలాగే నేను గిరిగారి విషయంలో సంతోషించేది ఏంటంటే, జగన్నాథ స్వామి గారు ఎలా సంపాదించుకున్నారు, గిరిగారు కూడా అలా సంపాదించుకుంటున్నారు. తర్వాత జగన్నాథ స్వామి గారి గౌరవం కూడా కాపాడుతున్నారు. తర్వాత నాకు జగన్నాథ స్వామి గారు చెప్పారు, మా గిరి చాలా కష్టపడుతున్నాడండి, కష్టపడుతున్నాడు, బాగానే సంపాదించుకుంటున్నాడు. బాగానే సంపాదించుకుంటున్నాడని నేను అందరితో చెప్పను, మీకు సంతోషించే గుణం ఉంది, ఇతరులు బాగుపడతాడంటే అందుకు చెప్తున్నారని చెప్పేవారు. దానికి కూడా రీజన్ చెప్పేవారు, మా అబ్బాయి బాగా బాగుపడుతున్నాడని అందరితో చెప్పనండి, మీకు సంతోషించే గుణం ఉంది, ఇతరులు బాగుపడతాడంటే అందుకు చెప్తున్నాను, లేకపోతే మీకు కూడా మా అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడో చెప్పను అనేవారు. అలా ప్రతి మాట కూడా మొహమాటం లేకుండా మాట్లాడతారు. అయితే గిరిగారు ఆ జగన్నాథ స్వామి గారి పద్ధతిలో ఆయన గౌరవం కాపాడుతూ ఆయన ఏ రకంగా పైగా ఇప్పుడు మనం ఇప్పుడు బార్లో కూడా భీమవరం బార్లో కూడా జగన్నాథ స్వామి గారు ఆయన ఉన్నప్పుడు ఎంత ప్రముఖ స్థానంగా ఉన్నారు. గిరిగారు కూడా ఇప్పుడు పాపులర్ అడ్వకేట్ అయ్యారు, పాపులర్ గిరిగారు అని అటు సివిల్ సైడ్ క్రిమినల్ సైడ్ బాగా ఆర్గ్యూ చేస్తున్నారు. ఆర్థికంగా అభివృద్ధితో పాటు పేరు కూడా గౌరవం కూడా సంపాదించారు. అంచేత వంశం అలాగ జగన్నాథ స్వామి గారి వంశం అలా అభివృద్ధిలోకి రావాలని, అలాగ వాళ్ళు అన్ని రంగా అన్ని కోణాల్లో అభివృద్ధిలోకి రావాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మా ఆశీస్సులు గిరిగారి కుటుంబానికి ఎప్పుడు ఉంటాయి, అలా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. రామకృష్ణ పరమహంస గారిని ఒక భక్తుడు అడిగాడు, జ్ఞానం అంటే ఏమిటని. జ్ఞానం అంటే ఏమిటి అని ఒకే ఒక్క వాక్యం చెప్పారు రామకృష్ణ పరమహంస గారికి. దేవుడు ఉన్నాడని కొంతమంది నమ్మొచ్చు, లేడని కొంతమంది అనుకోవచ్చు, ఉన్నాడని అనుకోవచ్చు. కొంతమంది నాస్తికులు ఉంటారు, కొంతమంది ఆస్తికులు ఉంటారు. ఆస్తి అందరూ ఆస్తికులుగా ఉండరు, కొంతమంది నాస్తికులుగా ఉంటారు. కొంతమంది వాళ్ళు ఉన్నాడు లేడనే సమస్య వాళ్ళకి మీమాంస ఉండదు, తర్కం ఉండదు కొంతమందికి. రామకృష్ణుడు ఒకటే చెప్పాడు, జ్ఞానం అంటే ప్రతి మనిషి నేను 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 అంటాడు. ప్రతి మనిషి అంటాడు నేను. ఆ నేను నేను కాదని తెలుసుకోవటానికి జ్ఞానం అంతకంటే ఏమి లేదన్నాడు. మనం ఏదో అధ్యయనం చేయటం వల్ల పాండిత్యం రావచ్చు, అది కాదు జ్ఞానం అంటే. 10 పుస్తకాలు చదివితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, పాండిత్యం రావచ్చు, అది కాదు. లేకపోతే డిక్షనరీ చదివితే శబ్దాలకు అర్థాలు ఎక్కువ తెలుస్తాయి, అది కదా. ప్రతి మనిషి కూడా చాలా అందంగా చెప్పాడు, మీరు సంతోషిస్తారని చెప్తున్నారు. ప్రతి మనిషి కూడా నేను నేను అంటాడు. ఆ నేనేవాడు ఎంత సత్యం అనుకుంటున్నాడో అంత సత్యం అది. ఈ నేను ప్రతి మనిషి ఎంత సత్యం అని అనుకుంటున్నాడో అంత సత్యం అది. ప్రతి మనిషి నేను నేను అంటాడు అనుకుంటాడు కదా, ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. అదొక వాక్యం మీరందరూ జ్ఞాపకం పెట్టుకు, చిరకాలం కలకాలం జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు దుఃఖం ఎలా నశిస్తుందని అడిగారు. ప్రతి మనిషి ఎంతో కొంత దుఃఖం లేని మనిషి ఉండడు. దుఃఖానికి కారణం అజ్ఞానం. ఆ లోపల మనకి అజ్ఞానం లేకుండా దుఃఖం రాదు, అశాంతి రాదు. మీకు ఎవరికైనా దుఃఖం వస్తుందనుకోండి, అశాంతి వస్తుందనుకోండి, లోపల అజ్ఞానం ఉందని గుర్తు. అజ్ఞానం లేని వాడికి అశాంతి రాదు, అజ్ఞానం లేని వాడికి దుఃఖం రాదు. ఎటు చూసినా దుఃఖం కనపడదు వాడు. అజ్ఞానం లేని వాడికి శరీరం ఉంటే శాంతి, శరీరం లేకపోతే శాంతి. శరీరం ఉంటే సుఖం, శరీరం లేకపోతే సుఖం. వాడికి శరీరంతో సంబంధం రాదు. అజ్ఞాని చావును చూస్తాడు, జ్ఞాని చావును చూడడు. చావును చూసేవాడికి అలా జన్మలు వస్తూనే ఉంటాయి. నేను చనిపోతున్నాను అనుకునేవాడు మరి పుడతా ఉంటాడు, చనిపోతా ఉంటాడు. అజ్ఞానికి చావు కనిపిస్తుంది, జ్ఞానికి చావు కనపడదు. ఎంచదంటే అజ్ఞాని శరీరాన్ని నేనని ఎంత స్పష్టంగా అనుకుంటాడో, జ్ఞానికి ఆ చైతన్యంతో తాదాత్మ అంత స్పష్టంగా ఉంటుంది. ఎంగిలి మితికిల కింద కాదు, క్లారిటీ అంత స్పష్టంగా ఉంటుంది. ఇది ఫిక్షన్ కాదు, ఇది ఊహించడం కాదు, ఇమాజినేషన్ కాదు, ఫిక్షన్ కాదు. ఈ శరీరం నేను, ఈ శరీరం నాదని మనం ఎంత స్పష్టంగా అనుకుంటున్నామో, జ్ఞానికి లోపల చైతన్యంతో చావులేని సత్పదార్థంతో ఆ లోపల హృదయంలో ఉన్న సత్య పదార్థంతో అలా అంత తాదాప్యం ఉంటుంది. ఇది దేహం నేనని ఎంత సహజంగా అజ్ఞానం అనుకుంటాడో, లోపల ఉన్న సత్యంతో సత్యం తానని అంత సహజంగా అనుకుంటాడు జ్ఞాని. అంచేది వీడికి చనిపోయేవాడు మళ్ళీ పుడతా ఉంటాడు, చనిపోతూ ఉంటాడు. ఎవడైతే చావును చూడో వాడికి తిరిగి చావు రాదు, అంటే తిరిగి జన్మ రాదన్నాడు. ఇప్పుడు మనందరం చావును చూస్తున్నాం, అంచేది మళ్ళీ తిరిగి మనకు జన్మలు వస్తాయి. మన శరీరం చనిపోయినప్పుడు మనం అందరం అనుకుంటున్నాం చనిపోతున్నామని, అంటే మనందరికీ జన్మలు వస్తాయి. జ్ఞానికి శరీరం చనిపోయినప్పుడు వాడు ఏదో పోగొట్టుకుంటున్నాం అనుకోడు. ఎంచేదంటే ఏ వస్తువు అయితే చావు లేదో, ఏ వస్తువుకి అయితే చావు లేదో అది నేనుగా వాడికి స్ఫురిస్తూ ఉంటుంది. దేహం ఉండటం వల్ల వాడికి ఏదో ఉందని, దేహం పోయటం వల్ల ఏదో నష్టం వస్తాను, దేహం ఉండటం వల్ల లాభం ఉందని, అది దేహం ఉండటం ఊడిపోవటం వల్ల భేదం తెలియదు వాడికి. దేహం పోయినప్పుడు నేను చనిపోతున్నానని అనుకోడు. ఎందుకు అనుకోడు అంటే చావులేని పదార్థంతో నేను, చావులేని పదార్థంతో తాదాప్యం పొందన్నాడు వాడు. అది దేహం అంచేది వాడు చావును చూడడు. ఏం చేస్తా చావులేని వస్తువుతో తాదాప్యం పొందన్నాడు కాబట్టి. అంటే వాడికి డిఫరెన్స్ లేదు. దేహం ఉండటం వల్ల, దేహం పోవటం వల్ల వాడికి దేహం ఉండటం వల్ల వచ్చే లాభం లేదు, దేహం పోవటం వల్ల వచ్చే నష్టం లేదు. ప్రపంచం కనిపించిన ఒకటే, కనిపించకపోయిన ఒకటే. ఏం చేద్దంటే ఈ ప్రపంచానికి అచేతంగా, దేహానికి అచేతంగా, సంకల్ప వికల్పాలు వచ్చే మనస్సుకి అచేతంగా, ఏదైతే దేహంతో ఏదైతే తాదాత్మ్యం పొందుతుందో, ఈ అన్నిటికీ అచేతంగా ఉన్న ఏ వస్తువు అయితే, ఏ సద్వస్తువు అయితే ఉందో, ఆ సత్య వస్తువు, ఆ సద్వస్తువు, ఆ చావులేని వస్తువు, ఆ అమృత పదార్థం వాడికి నేనుగా వ్యక్తమవుతుంది. వాడికి చావు చూడడం వాడు. అయితే ఈ మాటలన్నీ మనం చెప్పుకుంటున్నాం, గురువే, గురువు దయ లేకపోతే, ఈశ్వరుని దయ లేకపోతే ఇవన్నీ అనుభవంలోకి రావు మనం. మీరు గుళ్ళో ఉన్నారా, ఇంటికాడ ఉన్నారా ముఖ్యం కాదు, భీమవరంలో ఉన్నారా, పాలకొల్లో ఉన్నారన్న ముఖ్యం కాదు. మీది ఎవరైనా సరే మీ గురువుతోటి ఈశ్వరుడితోటి మానసిక అనుబంధం ఉండాలి. ఓ మానసిక గురువుతోటి మీ దేహం ఎక్కడ ఉందని ముఖ్యం కాదు, భీమవరం ఉందా పాలకొల్లో ఉందా అని ముఖ్యం కాదు. మీ గురువు ఎవరైతే గురువు, లేకపోతే ఈశ్వరుడితో, లేకపోతే ఒక మేనిఫెస్టెడ్ గాడ్, లేకపోతే ఒక అవతార పురుషుడితో, మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపం, ఏ నామం ఇష్టం, మీ శరీరం ఎక్కడ ఉందని ముఖ్యం కాదు, మానసికమైనటువంటి అనుబంధం ఉండాలి. ఆ మానసిక అనుబంధం కనుక పెట్టుకుంటే మీకేమవుతుందంటే ఆయన అనుగ్రహం కలుగుతుంది, ఆయన దయ కలుగుతుంది. దయ కలిగినప్పుడు మీ మనస్సు పవిత్రం అవుతుంది, మీ మనస్సు శుద్ధమవుతుంది, మీ మనస్సు ఏకమవుతుంది, ఏకాగ్రత కలుగుతుంది మీ మనస్సుకి. మనస్సులో చాపల్యం ఉంటుంది. మనస్సు ఎప్పుడు అలా కోతి ఒక రొబ్బ నుంచి ఇంకో రొబ్బకి ఎలా ఉరుగుతూ ఉంటుందో, ఒక తలంపు నుంచి ఇంకో తలంపు మనస్సు ఉరుగుతూ ఉంటుంది. మనసుకి చాపల్యం ఉంది, లోపల చైతన్యానికి చాపలం లేదు, మొత్తం ఆత్మకి చాపలం లేదు. ఈ మీరు ఆత్మను చింత, ఆత్మ గురువు అంటే ఆత్మ, ఆత్మను చింతించడం వల్ల, గురువుని చింతించడం వల్ల ఆత్మ చాపల్యం లేని చైతన్యంలో ఈ మనసు చింతించగా చింతించగా చాపల్యం లేని సత్పదార్థాన్ని అందులో ఐక్యం అవుతుంది. ఇది కూడా ఇది కూడా దానికి ఉన్న చాపల్యం కోల్పోతుంది, దాని చాపల్యం పోతుంది. మనసు ఆత్మాకారం చెందినప్పుడు మనసుకుని చాపల్యం కూడా ఆగిపోతుంది. ఇదంతా ఎలాగొస్తుంది, మాటలతో అనుగ్రహం వల్ల వస్తుంది, గురువు యొక్క అనుగ్రహం వల్ల, గురువు యొక్క దయ వల్ల, అది గ్రేస్ వల్ల మాటకి సాధ్యం. గురువు చూపులని దయాపూరితమే, మాటలన్నీ కూడా దయాపూరితమే. భగవాన్ ఒక మాటకి చెప్తా ఉండారు, దేవుడు అంటే ఉండటం అని. దేవుడు అంటే ఏంటి? ఉండటం. మన అందరికీ ఉండాలండి, ఎవరికి చనిపోవాలండి, మన అందరికీ ఉండాలండి, ఎవరికి 100 సంవత్సరాలు వచ్చినా మనకు చనిపోవాలి ఉంది, ఉండటం ఉండాలి, ఆ ఉండటమే దేవుడు. మనకి ఎప్పుడు ఉండాలో ఉంటుంది, ఆ ఉండటమే దేవుడు. అయితే ఇక్కడ అర్థం ఆ ఉండటం అంటే ఇప్పుడు ఎప్పుడు ఉండే వస్తువు. మీరు ఎలా ఉన్నారంటే మేము ముసలివాళ్ళం అయిపోయామంటారు కొంతమంది, మేము కొంతమంది మేము పిల్లకాయలం అండి అంటారు, మీరు కొంతమంది మేము మధ్య వయస్సులో. ఆ ఉండే వస్తువుకి దానికి వయసు లేదు, గుణం లేదు, రూపం లేదు, ఒక పేరు లేదు, అది లేదంటే ఉంది, అది దాని వైపు అయ్యాం దటయాం, అది ఉంది, దానికి అది దానికి వయసు లేదు. అంటే మీరు శరీరంతో తావాక్యం ఏ వస్తువు అయితే ఎప్పుడు ఉందో అన్ని అవస్థల్లోని అన్ని కాలాల్లోని దూరము దగ్గర లేకుండా అన్ని కాలాల్లోని అన్ని అవస్థల్లోని కాలానికి అతీతంగా దూరానికి అతీతంగా అంతటా ఉంది, లోపల ఉంది, బయట ఉంది. అంతటా ఉన్న శబ్దానికి లోపల బయట లేదు, అంతటా ఉన్న వస్తువుకి లోపల బయట లేదు. మనసుకి ఇతరులు ఉన్నారు కానీ చైతన్యానికి ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు కానీ ఆత్మకి ఇతరులు లేరు. అని చెప్పి అహంకారం ఏం చేస్తాడంటే ఏ పని చేసినా గుర్తింపులు కోరుకుంటాడు అహంకారం. ఏం చేసి వాడికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు లేరు, దానికి ఇతర అదే ఉంది, అవి తప్పించి దానికి ఇతరులు లేరు. అని చెప్పి దానికి గుర్తింపులు కూడా అక్కర్లేదు. వేరు బాగున్నప్పుడు గుర్తింపు కావాలి, భేదభావం ఉన్నప్పుడు గుర్తింపు కావాలి, లేదా గుర్తింపుతో అవసరం లేదు. నేను ఉన్నానంటే ఆ ఉన్న వస్తువుకు వయసు లేదు, నేను ఉన్నానంటే దానికి రంగు లేదు. ఇప్పుడు మీరు ఎలా ఎవరైనా మీరు ఎవరైనా నల్లగా ఉన్నారని అనుకోని, మీరు నల్లగా ఉన్నారంటే మీకు దుఃఖం వస్తుంది. ఏం చేత శరీరం, మీరు నల్లగా లేదు, మీ శరీరం నల్లగా ఉంది. ఆ శరీరంతో మీకున్న తాదాక్ష్యం వల్ల మీరు నల్లగా ఉన్నారంటే మీకు దుఃఖం వస్తుంది. కానీ మీరు ఏదిగా ఉన్నారో అది నల్లగా లేదు, మీరు ఏదిగా ఉన్నారో అది నల్లగా లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చెడ్డవారు అంటారు అనుకోండి, మీకు దుఃఖం వస్తుంది. మంచివారంటే గర్వం వస్తుంది, చెడ్డ మంచివారంటే ఎమోషన్ వస్తుంది, చెడ్డవారంటే డిప్రెషన్ వస్తుంది. ఆ వస్తువులో ఉన్న వస్తువులు ఏదో ఉంది, ఉన్నదేదో ఉంది కదా, దానికి డిప్రెషన్ లేదు, ఎమోషన్ లేదు. మనకి డిప్రెషన్ ఎమోషన్ ఎందుకు వస్తుందంటే మనం కాని మనసుతోటి, మనం కాని దేహంతో, మనం కాని గుణాలతోటి, మన కాని కాలంతో, మన కాని పరిస్థితితో తాదాప్యం పొందటం వల్ల ఈ డిప్రెషన్ వస్తుంది, ఎమోషన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైనా మిమ్మల్ని మంచివారు అంటారనుకోండి, మీకు ఎమోషన్ వస్తుంది, అంటే ఏదో ఒక ఉద్రేకం సంతోషం వస్తుంది, దానివల్ల కూడా ఆ ఉండే వస్తువుకు దూరం అయిపోతారు. అది మీరు ఎవరైనా దండ పెట్టుకుంటారనుకోండి, పరిస్థితి బాగోలేక మీరు అప్పుడు డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్ కూడా నిజం కాదు, ఇవన్నీ మనస్సులో వచ్చి, ఈ మనస్సులో వచ్చే వికారాలు, ఇవన్నీ మనస్సులో వచ్చే బలహీనతలు, ఇవన్నీ బలం, మనసులో వచ్చే బలహీనతలు, మనసులో వచ్చే వికారాలు, మనసులో వచ్చే కెరటాలు, ఇవన్నీ కూడా మనసులో వచ్చే కెరటాలు. ఆ వస్తువుకి దేహానికి సంబంధించిన రంగులు కానీ, మనసు కంటే మనసుకు సంబంధించినటువంటి గుణాలు కానీ, నేను అనే కర్తృత్వం కానీ ఏదీ లేదు. కానీ లేదంటే ఉంది, దాని తాలూకు తాదాప్యం పొందే వరకు చావటం తప్పదు, పుట్టడం తప్పదు. ఇక్కడ రాగి లేదు. భగవాన్ కూడా చెప్పారు, ఆ వస్తువు దాకా వెళ్ళిపోక్కర్ల, మీకు దుఃఖం, మీకు ఎవరికైనా దుఃఖం వస్తాం అనుకోండి, మీకు ఎవరికైనా అశాంతి వస్తుంది అనుకోండి, అక్కడ దాకా వెళ్ళిపోక్కర్ల, మధ్యలో ఆగిపోతుంది మీ అశాంతి దుఃఖం. ఎలా అంటే భగవంతుడి సంకల్పాన్ని మనం పూర్తిగా, ఇప్పుడు మీకు ఒకసారి దేహ ప్రారంభాన్ని బట్టి రోజులు మంచిగా ఉంటాయి. మనిషి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాక శ్మశానానికి వెళ్లే వరకు ఎవడ జీవితం కూడా యూనిఫారం గా వెళ్ళదు. ఇప్పుడు ఎవరైనా మంత్రి చేస్తున్నారనుకోండి, ఆ మంత్రి పదవి పోయేటప్పటికి కళ్ళం నీళ్లు తెచ్చుకుంటారు, చెమట్లు పట్టేస్తారు, ఎందుకు తెలియదు. ఆ మంత్రి పదవి ఆడుకో పదవి వచ్చింది, అది ఆడుకాదు. అంటే ఈ అన్ని గుణాలు, ఇవన్నీ కూడా గుణాలు, ఈ హెచ్చు తగ్గులు కూడా గుణాలు, ఇవన్నీ మనసులో వచ్చే కెరటాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం కాని దానితో ఎంతకాలమైతే తాదాక్ష్యం పొందామో అంతకాలానికి అందులోంచి విడుదల పొందితేనే కానీ జ్ఞానం వచ్చే సమస్య లేదు, జ్ఞానం రాదు. సత్యం జ్ఞానం అనంతం ఆనందం అద్వైతం. ఏదైతే సత్యమో నీ హృదయం, సత్యం అంటే వ్యవహారిక సత్యం కాదు, నీ హృదయం మీద ఒక సత్యం ఉంది, దానికి చావు లేదు, దానికి చావు లేదు. ఆ సత్యమే ఆనందము, ఆ సత్యమే శాంతి, ఆ సత్యమే అద్వైతం, ఆ సత్యమే ఆనందం, అదే అద్వైతం, అదే సుఖం. అక్కడ తప్పించి సుఖం ఇంకెక్కడ లేదు. ఉందని అనుకుంటే నీకు చివరికి మిగిలేదు దుఃఖం. ఎక్కడైతే సుఖం లేదో, ఎక్కడైతే శాంతి లేదో, అక్కడ వెతుకుతున్నాం. ప్రతి జన్మలోనూ మనం చేసే పనేది, ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే అది ఉందో అక్కడ వెతకటం లేదు. వస్తువు ఉన్న చోట వెతికితే దొరుకుతుంది, కానీ లేని చోట వెతికితే కోడి జన్మలు వెతికినా దొరకదు. భగవాన్ చెప్పారు, మీరు అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. ఒకవేళ మీకు సత్య సాక్షాత్కారం కలగకపోయినా, మీకు దుఃఖం తగ్గడానికి కూడా, ఒక దుఃఖం తగ్గిపోవడానికి కూడా దుఃఖం నాగ్యం సాధ్యమైనంత వరకు మీ దుఃఖం టెన్షన్ ఫ్రీగా మీరు ఉంటాను, టెన్షన్ ఫ్రీగా ఉంటాను. టెన్షన్ పెరిగి కొద్దీ బీపీ పెరుగుతూ ఉంటుంది. టెన్షన్ పెరుగుతుంది అనుకోండి, బీపీ పెరుగుతూ ఉంటుంది. మన శరీరం, మనసులో వికారాలే శరీరం. మీ కోపం వచ్చిందనుకోండి మీ ముఖంలో కనిపిస్తుంది అది, మీకు విసుగు వచ్చిందనుకోండి మీ ముఖంలో కనిపిస్తుంది. దేహం చనిపోయినప్పుడు కూడా నేను చనిపోతున్నాను దేహం చెప్పదు, మనస్సు చెప్తుంది, జీవుడు చెప్తాడు, అహంభావన చెప్తుంది, వ్యక్తి భావన చెప్తుంది. కానీ మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, మనసును పరిశుద్ధం చేసుకోవడానికి పవిత్రత చేయటాన్ని, మనస్సును పవిత్రం చేసుకోవడానికి, దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ఏమి ఎఫర్ట్ చేయటం లేదు, ప్రయత్నం చేయటం లేదు. మనసు పరిశుద్ధం కాకుండా, పవిత్రం కాకుండా ఆత్మకారం పొందకదు. ఇది భగవాన్ ఇక్కడ చెప్పారు. ఇప్పుడు మీరు అనుకున్న పనులు కొన్ని అవుతున్నాయి, కొన్ని అవటం లేదు. కొన్ని పనులు అవుతున్నాయి, మీరు అనుకున్న పనులు కొన్ని అవటం లేదు. ఉన్నది భగవంతుడు ఒక్కడే, వాడి సంకల్పం ప్రకారం మీరు ఈ భూమి మీదకి వచ్చారు, వాడి సంకల్పం ప్రకారం మీరు ఈ భూమిని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతారు. అంటే మీ శరీరంలో మీ ప్రాణం ఎంతకాలం ఉండదో అంతకాలం వాడు నియమించే మిమ్మల్ని పంపిస్తాడు. ఇప్పటికే మనం షాడోస్, నీడలం, బొమ్మలం. అది పోతనామాచ్యుడు కూడా అంటాడు, పలికేవాడు పోతనామాచ్యుడు, పలికించని వాడు రామభద్రుడు. ఇక నా నోరు పలుకుతాను, నోరు పలుకుతాను, కానీ పలికించని వాడు రామభద్రుడు. పోతన గారు అంటారు, మనకు రెండు కళ్ళు ఉన్నాయి, రెండు చెవులు ఉన్నాయి, నోరు మటుకు రెండు నోరులు లేవు. మనకి కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, రెండు చెవులు ఉన్నాయి. అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడకండి, రెండు కళ్ళతో చూసి నిదానంగా చూసి, రెండు చెవులతో నిదానంగా ఇవన్నీ ఏదో ఒక మాట మాట్లాడని మీకు భగవంతుడు ఒక్క నోరే పెట్టాడు, రెండు నోర్లు పెట్టలేదు అని. అలా కళ్ళతో జాగ్రత్తగా చూడండి, చెవులతో వినండి, ముందు చెవులతో శ్రద్ధగా వినండి, కళ్ళతో చూడండి. అప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే ఒక మాట మాట్లాడండి, మీకు రెండు నోరులు, ఒక నోరే పెట్టాడు. ఇప్పుడు మీకు అనుకూలమైన పరిస్థితులు వచ్చినా, ఇప్పుడు ఈ జన్మ ఒకటే కాదు, ఇటువంటి జన్మలు కొన్ని లక్షల జన్మలు వెళ్ళిపోయాయి. మనకు అజ్ఞాన ప్రవాహంలో వెళ్ళినప్పుడు సముద్రంలో ఎన్ని కెరటాలు ఉన్నాయి అన్ని జన్మలు వస్తాయి. అయితే ఏ శరీరం వచ్చినప్పుడు ఆ శరీరంతో తాదాప్యం పొందుతూ ఉంటాం మనం. ఏ దేహం ఉన్నప్పుడు ఆ దేహం ఒకటేనేదో అనిపిస్తూ ఉంటుంది మనకి, అది ఒకటేనేదో అనిపిస్తూ ఉంటుంది మనకి. నిజం తెలిసే వరకు నిజం కానిదాన్ని నిజం అనుకుంటూనే ఉంటాం. ఇంచుకే భగవాన్ చెప్పింది ఏంటంటే, శరణాగతి అంటే ఏంటి? శరణాగతి శరణాగతి అంటే మీకు శరణాగతి కలిగిందా ఇప్పుడే అంటే నిప్పు మీద నీళ్లు వేస్తూ గంట నాకు ఆరదు వెంటనే ఆరిపోతుంది. అలాగే మీకు శరణాగతి భావన కనుక కలిగితే ఆ భక్తి భావన కలిగితే మీకు ఇప్పుడే మీకు ఉన్నటువంటి అశాంతి ఆరిపోతుందని చెప్తారు. ఇప్పుడే, ఇప్పుడు రేపు కూడా కాదు, ఇంకో గంటలో కాదు. మీరు కూర్చుని కాళ్ళు కలపక్క లేకుండా, చేతులు మెదపక్క లేకుండా, నోటితోటి మాటలతోటి పని లేకుండా మీరు ఎలాగ ఉంటే అలాగే అశాంతి ఆరిపోతుంది. ఎలాగంటే భగవంతుని సంకల్పాన్ని బట్టి మీకు పరిస్థితి అనుకూలంగా ఉన్నా భగవంతుని సంకల్పమే, ప్రతికూలంగా ఉన్నా భగవంతుని సంకల్పమే. ఆ భగవంతుని సంకల్పాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే మీకు కుంగిపోవటం ఉండదు, పొంగిపోవటం ఉండదు. మీరు భగవంతుని సంకల్పం మీకు అర్థం అవుతుంది అంతే, కుంగిపోరు పొంగిపోరు. అయితే భగవంతుని సంకల్పాన్ని మీరు నూటికి రూపాయలు అంగీకరించే శక్తి ఉన్నప్పుడు మీకు అశాంతి లేదు. మరి ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, మనకు దుఃఖం వస్తుంది, మనకి దుఃఖం. ఎవరికి దుఃఖం వస్తుంది? శరీరానికి దుఃఖం రాదు. శరీరం లోపల ఎవరు ఈ శరీరము నేను, ఈ శరీరము నాది అని చెప్పేదానికి దుఃఖం వస్తుంది. దుఃఖం శరీరానికి రాదు. ఈ గోడ అంటే శరీరం అంతే. ఈ శరీరాన్ని కాల్చినప్పుడు కూడా, శ్మశానాన్ని తీసుకెళ్లి దహనం చేసినప్పుడు కూడా నన్ను కాల్చకండి, నన్ను విడిచిపెట్టే, నేను అడగటం. ఇంకా ఇప్పుడు ఈ గోడంతో ఈ శరీరం కూడా అంతే. శవానికి కూడా తాను ఉన్నాన్న సంగతి తనకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ దేహం ఉంది, ఈ దేహం లోపల నేను నేను అని ఏదైతే అంటుందో, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వాడు వాడు దుఃఖపడతారు. ఇంకేదంటే అది నీ మనసు కనిపిస్తున్నాయి, అది నీకు అర్థమైతే ఏమిటి? చనిపోవటం అనేది, పుట్టడం అనేది నిజంలాగా కనిపిస్తున్నాయి. నీ అదృష్టం కూడా స్వప్నమే, దురదృష్టం కూడా స్వప్నమే. మీకు ఏదైనా అదృష్టం వెంటాడుతుంది అనుకోండి, అది భగవంతుని సంకల్పమే. దురదృష్టం వెంటాడుతుంది అనుకోండి, అది భగవంతుని సంకల్పమే. కానీ మీకు అదృష్టం వెంటాడుతుందో దురదృష్టం వెంటాడుతుందో అది ముఖ్యం కాదు. ఆ జీవితంలో అదృష్టంలోంచి దురదృష్టంలోంచి జీవితంలో జరిగే సంఘటనలోంచి మీరు ఏం పాఠాలు నేర్చుకున్నారో అది చూసుకోండి. మీకు ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉన్నా ఆ ప్రారంభం ప్రకారం ఆ శరీరం ద్వారా ఏ పని అయితే జరగాలో, బొంగరం చూడండి, తిరిగి తిరిగి ఆడిపోతుంది, తిరిగి తిరిగి ఆగిపోతుంది బొంగరం. అలాగే ఆ శరీరం ద్వారా ఏ ప్రారంభం అయితే జరగాలో, ఏ పని అయితే జరగాలో, ఆ పని జరిగిన తర్వాత ఆ శరీరం పడిపోతుంది అంతే. కొంత 30 సంవత్సరంలో చనిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు, 100 సంవత్సరాలు జీవించే వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యంగా ఉండి అకస్మాత్తుగా చనిపోయేవాళ్ళు ఉన్నారు, ఏ రోజు కాలే మంచం పట్టు తీసుకుంటూ 100 ఏడు బతికిన వాళ్ళు ఉన్నారు. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి అలా జీవితం వెళుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు జీవితంలో కూడా ఓసారి అవమానాలు వస్తాయి, ఓసారి బహుమానాలు వస్తాయి, ఓసారి సన్మానాలు వస్తాయి. ఇప్పుడు జీవితంలో మీకు సన్మానాలు చేస్తూ ఉండొచ్చు, కొంతమంది మిమ్మల్ని అవమానాలు చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ నిజం కాదు, ఆ సన్మానాలు నిజం కాదు, ఈ అవమానాలు నిజం కాదు. మరి మీరు సన్మానాలు చేయించుకుంటేనే బాధ్యతలు పెరుగుతాయి. అవమానాలు జరుగుతుంటే అవమానాల్లోంచి పాఠాలు నేర్చుకోవచ్చు. మీకు ఏదైనా అవమానం జరిగిందనుకోండి, అవమానాలలోంచి మీరు నేర్చుకునే పాఠాలు చాలా ఉంటాయి. ఆ భగవంతుడు కావాలని మీకు అవమానం పంపుతాడు. ఏం చేసింది? దాంట్లో నుంచి మీరు నేర్చుకునే పాఠం ఉంది. భగవంతుడికి తెలియకుండా ఈ సృష్టిలో ఏది జరగదు, జరగటానికి వీల్లేదు. పెళ్లిళ్ళు పేరంటాలే కదా, చావులు పుట్టుకులు కూడా. భగవంతుడి సంకల్పానికి భిన్నంగా అవి ఏది జరగటానికి వీల్లేదు. అయితే భగవంతుడు వేరు, మనం వేరు అనుకుంటున్నాం కాబట్టి ఆయన సంకల్పాన్ని అంగీకరించలేకపోతున్నాం అని చెప్పి అశాంతికి గురవుతున్నాం. మనం భగవంతుడి వేరు, మనం వేరు అనుకుంటున్నాం, కానీ భగవంతుడినే మనం ఉన్నామన్న సంగతి తెలియటం లేదు. ఆయన సంకల్పం ప్రకారం ఈ బొమ్మలను ఆడిస్తున్నాడని మనకు తెలియటం లేదు. మనకి భిన్న భావన ఉంది, ఆయనకంటే వేరు భావన ఉంది. మనకి భగవంతుడి వేరు, మనం వేరునే భిన్న భావనలోంచి, వేరు భావనలోంచి దుఃఖం వస్తాం. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరిగేది భగవంతుడి ఈశ్వర సంకల్పం, అనుకునేది జీవ సంకల్పం. రమణ మహర్షి గారి మొట్టమొదటి ఉపదేశాన్ని తల్లిగారికి అరుణాచలం వచ్చిన తర్వాత తల్లిగారు చెప్పిన ఉపదేశం ఇది. ఈశ్వరుడు జీవుని వారి ప్రార్థన నుంచి ఆడిస్తాడు. ఈశ్వరుడు జీవుల్ని వాళ్ళ ఆ దేహం ఎంతకైతే వచ్చిందో, జీవుడు ఆ దేహాన్ని ఎంతకైతే ధరించాడో, ఆ ప్రారంభాన్ని బట్టి అలా అలా ఆడిస్తూ ఉంటాడు. ఏ గంటలో ఏది జరగాల, ఇప్పుడు ఎంత అయిందంటే 3:15 అయింది. 4 గంటలకు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని ఇప్పుడు నుంచి ఎక్స్పెక్ట్ చేయక్కడ. 4 గంటలకు ఏది జరగాలో జరుగుతుంది. 5 గంటలకు జరిగిపోయి ఇప్పుడే జరిగిపోవాలంటే జరగదు, 5 గంటలకి జరుగుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఏది ఎప్పుడు జరగాలో, ఎక్కడ జరగాలో మ్యాథమెటికల్ యాక్యురసీ. ఒక క్షణం ముందు జరగదు, వెనక జరగదు. ప్రాణం కూడా అంతే, ఎప్పుడు పోవాలి అప్పుడే పోతుంది. కానీ క్షణం ముందు వెళ్ళటానికి లేదు, వెనక వెళ్ళటానికి లేదు. వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సర్వశక్తివంతుడు. నిజంత కేవలం అనుగ్రహ స్వరూపుడే కాదు, నిజంత సర్వశక్తివంతుడు. మీకు ఏదైనా దురదృష్టం వెంటాడుతున్నా మీ మీద ఇష్టంలో కాదు. ఆ దురదృష్టం నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి ఈ జన్మలో, అందుకే అది కావాలని మీకు పంపిస్తాను. అందుకని మీ మీద ఇష్టం లేక కాదు. కొంతమంది డబ్బు లేక బాధపడతామంటారు, అలా బాధల్లోంచి నేర్చుకునే పాఠాలు ఏ వాళ్ళకు ఉన్నాయి. డబ్బు లేకపోవడంలో వచ్చే పరిస్థితిలో కూడా వాడే కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉన్నాయి. అందుకని దేవుడికి వాడి మీద దయ లేదని కాదు, అది ఈశ్వరుడు అనుగ్రహ స్వరూపుడు. వాడి పేరే మరొక పేరే దయాస్వరూపుడు. ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా నిప్పి ఏ విధంగా అయితే వేడి లేకుండా ఉండదో, ఈశ్వరుడు దయ లేకుండా అనుగ్రహం లేకుండా ఉండడు. అలా ఉండటానికి వీలేదు. వాడి వాడి యొక్క కోపం కూడా వాడి దయ, వాడి వాడి ఆగ్రహం కూడా వాడి అనుగ్రహమే అని గుర్తించిన వాడు ధన్యుడు. ఆ జీవుడు బాగుపడతాడు ఈనాటికైనా ముందు నాటికైనా. అని భగవంతుడి సంకల్పాన్ని నూటికి నూలిపాళ్ళు మనం అంగీకరించగలిగితే చెప్తుంది భగవన్ వాడికి ఆ క్షణంలో దుఃఖం చల్లారిపోతుంది. మన చేతిలో ఉన్న పని మన ఏది తల మీద మోయక్కర్లేదు. అంటే మోయ మన చేతిలో ఉన్న పని పెర్ఫెక్ట్ గా చేయటం, వచ్చేది ఏదో వస్తుంది రానిది ఏదో రాదు. మన చేతిలో ఉన్న పని అశ్రద్ధగా ఉండకూడదు, పెర్ఫెక్ట్ గా చేయదు. ఆ పరిచి మన చేతిలో లేదు. కర్తూరాజ్ఞయ కర్తూరాజ్ఞయ ప్రత్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఆ కర్తవుడు ఈశ్వరుడు, ఆ కర్తవుడు ఈశ్వరుడు. ఇది ఇలా చెప్పారు రమణ మరి రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, కర్తంటూ భగవంతుడు ఒక్కడే, కర్తంటూ భగవంతుడు. ఇతరులు ఎవరో కర్తలు కాదు. అది నీకు అర్థమైతే దుఃఖం లేదు. నీకు ఎందుకు దుఃఖం వస్తుంది? కర్తనో భగవంతుడు, నువ్వు కర్తను అనుకుంటున్నావు, అని చెప్పి నీ నశాంతి వెంటాడుతుంది. కర్త ఈశ్వరుడు ఒక్కడే, కర్త భగవంతుడు ఒక్కడే. నీ ఇంటికాడ ఎవడో జన్మించాడు, ఆడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చనిపోతాడు అనుకోండి, వాడి ఇంటికాడ అంతవరకు ఉండే యోగ్యత ఉంది వాడికి. ఆ శరీరం అంతవరకు ఉండాలి, ఆ జన్మాంతరాలను బట్టి మీ ఇంటికాడ అంతకంటే అంతవరకు ఉండాడు, వెళ్ళిపోతాడు. వాడి శరీరం మీ తాలూకు శరీరం, జీవుడు మీవాడు కాదు, ఈశ్వరుడు వాడు, ఈశ్వరాంశ. వాడి శరీరం మీది కానీ లోపల జీవుడు మీవాడు కాదు, ఈశ్వరుడు సంబంధించిన వాడు. వాడు ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉన్నా కాదు, అయ్యా శరీరం ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. ఆ గుర్రం శరీరం మీది అనుకోవచ్చు, ఎవరు లోపల ఉంటాడు, జీవుడు ఈశ్వరాంశ, ఈశ్వరుడు సంబంధించిన వాడు. ఆ శరీరంలో పెట్టినప్పుడు నియమిస్తాడు ఎంతకాలం ఉండాలో, శరీర తర్వాత తీసుకుపోతాడు వాడు, ఉండని కూడాడు. నిజంత ప్రభు యజమాని భర్త ఇవరికి నిజంలాగా కనిపిస్తున్నాయి. ఏ చావులు పుట్టుకులు కూడా మనకు నిజంలాగా కనిపిస్తున్నాయి కాబట్టి దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఎందుకు రామకృష్ణ పరమహంస గారు చెప్పేది ఏంటండి, ఇక్కడ నీకు ఏదైనా అశాంతి వస్తుంది అనుకోండి, మా అత్తగారు కారణం, ఆడబడుచు కారణం, లేదా మా మామగారు కారణం, లేకపోతే మా చుట్టాల కారణం, మా స్నేహితు ఏదో అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఎవడో కారణం కాదు, భగవంతుడి కారణం. ఇది నీకు ఎంతవరకు అర్థమవుతుంది? మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు గురి చేస్తున్నారో వాళ్ళ హృదయంలో భగవంతుడు లేకుండా లేడు. మీ అశాంతికి ఎవరైతే కారణమవుతున్నారో వాళ్ళ హృదయంలో దేవుడు లేకుండా లేడు. దేవుడు లేకుండా, దేవుడు లేకుండా అక్కడ జీవుడు ఉండటానికి లేదు, దేవుడు లేకుండా అక్కడ దేహం ఉండటానికి లేదు. లోపల అంతర్యామగా, లోపల అంతర్యామగా ఈశ్వరుడు లేకుండా, లోపల అంతర్యామగా ప్రభువు లేకుండా శరీరం రాదు, అసలు రావటానికి వీల్లేదు. మీకు ఏదైనా అశాంతి వస్తానికి మా ఆడబడుచు ఎలా చేసిందని, మా మాంగరు ఎలా మాకు అన్యాయం చేశారు, ఏదో అనుకుంటారు, 90 రకాలుగా అనుకుంటారు. వాళ్ళు ఎవరు కర్తలు కాదు, వాళ్ళు ఎవరు భగవంతుడు కర్త, ఇతరులు ఎవరు కర్తలు కాదు, కర్త అంటూ ఒక్కడే ఉన్నాడు. కర్తలు ఇద్దరు లేరు, ఒక్కడే కర్త భగవంతు. అది నీకు అర్థమైతే దుఃఖం లేదు. భగవంతుడు ఒక్కడే కర్త, ఇతరులు అసలు కర్తలు అంటూ లేరు, అది నీకు అర్థం. అది రమణ మహర్షి గారు ఎలా చెప్పారు, ఈశ్వరార్పితం ఈశ్వరుడే కర్తని. దీన్ని ఇంకా వివరంగా రామకృష్ణ పరమహంస గారు ఈశ్వరుడు కర్తను వదిలేదు, ఇతరులు ఎవరో కర్తలు కాదని చెప్పారు. నువ్వు ఈశ్వరుడు కర్త కానీ నువ్వేమనుకున్నావు, మరి ఈశ్వరుడు కర్త అయితే నీకెందుకు దుఃఖం వస్తుంది? నేను కర్తను నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దుఃఖం, నువ్వు కర్త కాదు అనుకోవటం వల్ల నీ శిరస్సు మీద ఆ బరువు మోయటం వల్ల నీకు దుఃఖం వస్తుంది, లేకపోతే నీకు కూడా దుఃఖం లేదు. ఇది చాలా చిన్న విషయం. అది ఈశ్వరుడే కర్త, మరి ఈశ్వరుడు కర్త అయితే నీ దుఃఖానికి నీకెందుకు కారణం? నువ్వు ఈశ్వరుడే కర్త కానీ నువ్వేమనుకున్నావు, నేను కర్తను అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అశాంతికి గురవుతున్నావు. అంటే సత్సంగం అంటే ఏం చెప్పమంటావా, నలుగురు చోట కూర్చోడమే సత్సంగం కాదు భగవాన్ చెప్తున్నారు ఇక్కడ. మీరేదో సత్సంగాలు చేసుకుంటున్నారు కదా, అది ఒకటే సత్సంగం కాదు. మీ దేహం ఎక్కడున్నా, మీ దేహం ఎక్కడైనా సర్వేశ్వరుడితోటి, నారాయణుడితోటి, మీ గురువుతోటి మానసిక అనుబంధం ఉంటే అది కూడా సత్సంగంతో సమానం. మీరు నలుగురు కూర్చోడమే సత్సంగం కాదు, ఆ సత్య పదార్థంతో, ఆ గురువుతోటి, ఈశ్వరుడితోటి, నారాయణుడితోటి మీకు మానసిక అనుబంధం కనుక్కుంటే మీరు సత్సంగంలో ఉన్నట్టే. ఒకసారి శివుడు పార్వతి శివుడు మాట్లాడుకుంటున్నారు, కర్మ ఫలితం గురించి మాట్లాడుతున్నాడు. కర్మఫలాలు అన్నీ ఆశాశ్వతం. మీరు ఏదో గొప్ప కర్మ చేశారనుకోండి ఫలితం వస్తుంది, ఒక కాలంలో చేశారు ఇంకో కాలంలో ఫలితం కొట్టుకుపోతుంది. మీకు 10 మంది ఓట్లేసి ఎమ్మెల్యేని చేశారనుకోండి, ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉండరు. ఏదో కాలంలో ఓట్లేశారు, మీ టైం వచ్చిన వాళ్ళు ఓడిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కర్మ ఫలితం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. మీరు ఎంతో చాలా గొప్ప కర్మ చేశారనుకోండి, గొప్ప కర్మ చేసినా దానికి మంచి ఫలితం వచ్చినా అది శాశ్వతంగా ఉన్నది. కాల ప్రవాహంలో కొట్టుకుపో సామ్రాజ్యమే కొట్టుకుపోయినప్పుడు మీరు చేసిన కర్మ ఫలితం ఏం చెప్పు ఉంటుంది? మొఘలాయ సామ్రాజ్యం, ఆంగ్లేయ సామ్రాజ్యం కొట్టుకుపోయినప్పుడు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కొట్టుకుపోతే మీరు ఎంత, మీరు చేసిన సత్కర్మ ఎంత, అది ఒక ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఎంతకాలం ఉంటుంది? మా అబ్బాయి మమ్మల్ని బాగా చూస్తున్నాడు, మా అబ్బాయిని మా బాగా చూస్తున్నాడు, ఇంకో ఇప్పటి వరకు కోళ్ళు వచ్చేవరకు. అంటే మనుషులు ప్రేమలు నిజం కాదు. నేను చెప్పేది మనుషులు ప్రేమలు స్థిరం కాదది. మనుషులు కూడా మనుషులు అంటే గుణం, జీవుడు ఎలా ఉంటాడు, గుణాలతోటి కలిసి ఉంటాడు. రజోగుణం, సత్వగుణం, తమోగుణంతో కలిసి ఉంటాడు. రజగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, తమోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, సత్వగుణం ఉన్నప్పుడు ఒక రకంగా. ఈ ప్రేమను ఎవడు నమ్ముతాడు? నిజంగా ప్రేమించేవాడు ఈశ్వరుడే. ఈశ్వరుడితో సమానమైన ప్రేమ లేదు. ఇంట్లో ప్రేమలు కూడా నిజం కాదు. రోజుకో రకంగా ఉంటారు మిమ్మల్ని ప్రేమించేవాడు కూడాను. జీవుడి ప్రేమను నమ్మలేదు, దేవుడు యథార్థం అంటే వాడు ప్రేమను నమ్మగలం. జీవుడి పదార్థాన్ని జీవుడి ప్రేమను నమ్మలేదు. జీవుడి ప్రేమ నమ్మితే దస్తావేజులు ఎందుకు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకు, వీలునామాలు ఎందుకు? మీ అమ్మగారి చేత మీరు వీలునామారా, మీ అమ్మగారి చేత మీరు వీలునామా ఏమవుడు, రేపు ఎలా ఉంటుందో మీకు తెలియదు. రేపు మాట మార్చేస్తున్నాడు చెప్పలేము. జీవుడు అంటేనే గుణాలతో ఉంటాడు వాడు. ఎవడు ఆ గుణాలు దాటి, గుణాలు దాటితే వాడు ఈశ్వరుడే. మీ అమ్మగారి చేత, మీ నాన్నగారి చేత మీరు వీలునామా రాయించుకోవడం ఎందుకు? వాళ్ళు స్థిరులు కాదని మీకు తెలుసు. అందుకే దస్తావేజులు అదేదమ్మా, ఎందుకు వీలునామాలు దస్తావేజులు అని? నిజం కాదు. మన గర్వం ఎందుకు వస్తుందంటే, ప్రతి మనిషికి ఎంతో కొంత ప్రతి మన గర్వం ఎందుకు వస్తుందంటే, ఎక్కడ పాడైపోతామంటే మనం, మన కూడా మన శరీరం రాదు. మన కూడా మన శరీరం అయినప్పుడు మన శరీరంతో సంపాదించిన డబ్బు ఎలాగో వస్తుంది? లేకపోతే మన మనస్సును, మన బుద్ధిని ఉపయోగించి, మన బుద్ధిని ఉపయోగించి నేర్చుకున్న చదువు ఎలాగో వస్తుంది? చదువు రాదు. మనకు కూడా మన శరీరం రాదు. ఈ శరీరంతో సాధించినవి కూడా రావు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, మనం కాని దానితో మన శరీరంతో సంపాదించినవి, బుద్ధితో సంపాదించి వాటితో తాదాత్మ్యం పొందుతాం. అది మనం కాదు, మన కానాటితో తాదాత్మ్యం పొంది గర్వం తెచ్చుకుంటాం. ఆ రకంగా గర్వం మనకు ప్రారంభమవుతుంది. ఆ రకంగా అజ్ఞానం ప్రారంభమవుతుంది. ఆ రకంగా ఒక వెలితి, ఒక రోత ఇక్కడ ప్రారంభమవుతుంది. ఉన్న సౌందర్యం పోగొట్టుకుంటున్నాం, ఇక్కడ ఉన్న హృదయంలోని అందాలు పోగొట్టుకుంటున్నాం. ఎలా పోగొట్టుకుంటున్నామంటే, బాహ్య వస్తువులతో, మన కాని వస్తువులతో తాదాత్మ్యం పొందటం వల్ల. మీకు పెద్ద చదువు ఉందనుకోండి, అనుకోని మాట వచ్చు, అయితే గొప్ప ధనం ఉందనుకోండి మీకు, ఉంటే మీరు నార్మల్గా ఉండలేకపోతున్నారు. ఏం చెప్పి నార్మల్గా ఉండలేకపోతున్నారు? మీరు కాని విషయాలతో తాదాత్మ్యం పొందటం వల్ల. మీకు ఎక్కువ డబ్బు ఉందనుకోండి, అందరిలాగా ఎందుకు ఉండలేకపోతున్నారు మీరు? అక్కడ ఏది పిచ్చతనం ప్రారంభమవుతుంది. అది ఎక్కువ చదువు ఉందనుకోండి, నేను ఏదైనా చదువుకున్నాను వాడు అనుకుంటా ఉంటాడు. వాడి బుద్ధితో సంపాదించింది, వాడి స్వరూపం అది కాదు. మళ్ళీ వాళ్ళు వికారాలు ప్రారంభమవుతూ ఉంటాయి. అంటే మన ఇంద్రియాలతో సంపాదించినవి, మనస్సుతో సంపాదించింది, బుద్ధితో సంపాదించిన విషయాలతో అయ్యే మనం అనుకుని వికారాలు లేనిపోయిన వికారాలను తెచ్చుకుని ఆ సంపాదించిన వస్తువులు ఇక్కడ ఉంటాయి. వికారాలు మనకు కూడా వెళతాయి. ఎందుకు మళ్ళీ కర్మ అనుభవించాలి? ఇదే కర్మ అంటే. అయితే మీరు ఒకవేళ మీకు అదృష్టం ఉన్నా మీరు నార్మల్గా ఉండాలి. ఒకవేళ మీరు అనుకున్న పనులన్నీ అయిపోతాయి అనుకోండి, అవన్నీ నిజం కాదు. నార్మల్గా ఉండాలి మీరు. మీరు న్యాచురల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. హ్యూమిడిటీని కాపాడుకోవాలి, సింప్లిసిటీ కాపాడుకోవాలి. మీ మాటలో ఆడంబరం ఉండకూడదు, చేతలో ఆడంబరం ఉండకూడదు, ప్రవర్తనలో ఆడంబరం ఉండకూడదు. బయట ఏదో ఉందని అనుకోకండి. జ్ఞానం సంపాదించుకోవడం ముఖ్యం. జ్ఞానంతో సమానమైంది లేదు, దానికి మించింది కూడా ఉండదు. అర్జున, దాని గురించి కృషి చేసుకో, నీ గమ్యం మర్చిపోకు. డోంట్ మిస్ యువర్ డెస్టినేషన్. ఆత్మజ్ఞాన సముపార్జనే. నువ్వెన్ని విద్యలు నేర్చుకున్నావు, సంగీతం నేర్చుకో, లెక్కలు నేర్చుకో, తెలుగు నేర్చుకో, లేకపోతే ఇంకో భాష నేర్చుకో, సైన్స్ నేర్చుకో, ఫిజిక్స్ నేర్చుకో, ఎన్ని 90 రకాల విద్యలు నేర్చుకో. మొత్తం భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నా అన్ని సముద్రంలో ఎలా కాదు. ఈ చదువులు అన్నిటికీ పరిసమాత్మ ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం, ఆత్మశాంతి. మీరేదో కెమిస్ట్రీలో పెద్ద 100 డిగ్రీలు సంపాదించేశారనుకోండి, మీకు ఆత్మజ్ఞానం లేదనుకోండి, మిమ్మల్ని అశాంతి వెంటాడుతూ ఉంటుంది, వెలితి వెంటాడుతూ ఉంటుంది. అయితే అది నిజం కాదు. మీరున్న పరిస్థితి నిజం కాదు. అది అక్వైర్డ్. కెమిస్ట్రీ అక్వైర్డ్, ఫిజిక్స్ అక్వైర్డ్, అది ఉరికే మనం పుస్తకాలు చదివి మన బుద్ధితోటి గ్రహించిన విషయాలు ఇవన్నీ కూడా నువ్వు కాదు నిజంగా విద్యలున్నా నీకు ఎన్నో ఉన్నప్పటికీ పరిసమాప్తి మటుకి గమ్యం మటుకి ఆత్మజ్ఞానం ఆత్మశాంతి నీ హృదయంలో ఉన్న సత్యాన్ని గోచరింపు చేసుకోవటం పరిసమాప్తం అదే డెస్టినేషన్ అప్పుడు అర్థం నీ ప్రయాణం ముగియదు. అదే మన శరీరం చనిపోయినప్పుడు శరీరం యాత్ర ముగిసిపోతుంది కానీ మీ జీవుడికి సంబంధించిన యాత్ర ముగియదు. ఎప్పటి వరకు నీ హృదయంలో నిలబడే వరకు ఆకాశంలో సూర్యుడు ఎలా ఉన్నాడో ఆకాశంలో సూర్యుడు ఎలా ఉన్నాడో అలా హృదయంలో మీరు నిలబడే వరకు మీరు స్థిరపడే వరకు మీకు సత్యజ్ఞానం కలగదు. నిన్న రథసప్తమి, ఇలా భీష్మాష్టమి, నిన్న సూర్యుడి పుట్టినరోజున, భీష్ముడు నిన్న విష్ణు సహస్రనామాలు చెప్పాడు, నిన్నే పాండవులకు విష్ణు సహస్రనామాలు చెప్పిన రోజున ఇవాళ భీష్ముడు యొక్క అష్టమి అంటారు. భీష్మాష్టమి అంటే ఇవాళ శరీరం విడిచిపెట్టేశాడు. ఉత్తరాయణ వచ్చింది, సంక్రాంతి వెళ్ళాక ఉత్తరాయణ వచ్చింది కదా. ఉత్తరాయణ వచ్చిన తర్వాత ఈ సూర్య జయంతిని కూడా చూసుకుని సప్తమి కూడా చూసుకుని ఇవాళ ప్రాణం అంటే స్వచ్ఛంద మరణం. మనం ఇప్పుడు చనిపోవాలప్పుడు మన ఇష్టం కాదు, భీష్ముడి కరా కాదు, ఆయనకు మరణం రావాలంటే వస్తుంది. ఆగు, 10 రోజులు ఆగంటే ఆగవలసింది వాడు భీష్ముడు. అంతటి భీష్ముడు కూడా దుర్యోధను చేత అండరాని మాటలు పడ్డాడు. ఏంటి మహాజ్ఞాని భక్తుల లిస్టులో భీష్ముడు కూడా గొప్ప టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు భీష్ముడికి. అటువంటి భీష్ముడు కూడా ఆ భారత యుద్ధంలో అండరాని అటువంటి గొప్పవాడు ఈ దుర్యోధను చేత అండరాని మాటలు పడ్డాడు. అది ఎంత బాగా యుద్ధం చేసినా తాతగారు మీరు సరిగ్గా యుద్ధం చేయటం లేదనేవాడు, ఏదో కొంటు మాటలు అంతా ఉండేవాడు. అదేంటి నీకు అర్థమవుతుందా? అయినా నిర్వికారంగా ఇవాళ కృష్ణుడి సమక్షంలో సరిగ్గా అనుకోకుండా గుర్తొచ్చింది ఇవాళ భీష్మ అష్టమి, ఇవాళ తిది అష్టమి. ఇవాళ కృష్ణుడి సమక్షంలో నిన్న విష్ణు సహస్రనామాలు చెప్పడం అయిపోయింది రథసప్తమి రోజుని. ఇవాళ కృష్ణుడి సమక్షంలో భీష్మాష్టమని ఎందుకు వచ్చింది? ఈ అష్టమని ఒక్కమే భీష్మాష్టమి అంటారు. ఎందుకంటే ఈ రోజున శరీరం విడిచిపెట్టాడు. స్వచ్ఛంద మరణం, మరణం వచ్చిందనుకోండి, వస్తాలనుకోండి మరణం, ఆగు, ఒక 10 రోజులు ఆగంటే ఆగవలసింది. 10 సంవత్సరాలు ఆగమని ఆగవలసిందే, అది భీష్ముడి స్వచ్ఛంద మరణం. రమ్మంటే వస్తున్న మరణం వద్దంటే ఆగిపోవలసిందే. ఈ రోజున ఆయన మరణాన్ని వరించాడు. ఈ రోజునే పరమాత్మలు ఐక్యమైన రోజు, అది భీష్మాష్టమి అంటారు. ఆ భీష్ముడి మీద ఉండే గౌరవం కొలిది వచ్చి ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. అంతర్వేసి తీర్థం ఏకాదశికి భీష్ముడికి సంబంధం లేదు. భీష్ముడి శరీరం విడిచిపెట్టాక వచ్చే ఏకాదశిని ఆయన మీద ఉండే భీష్ముడి మీద ఉండే గౌరవం కొలిది మన పురాణకర్త భీష్మ ఏకాదశి అంటే భీష్ముడి శరీరం విడిచిపెట్టాక ఏకాదశి వస్తుంది కాబట్టి అదే భీష్మ ఏకాదశి రోజు అంతర్వేసి తీర్థం జరుగుతుంది. ఈ రోజు మనం అనుకోకుండా భీష్ముడి యొక్క నిర్వహణ అంటే భగవంతుడు ఐక్యమైన రోజు, చైతన్య సముద్రంలో చైతన్య ప్రవాహంలో ఐక్యమైన రోజు భీష్ముడు. ఈ రోజున భీష్మ అంటే ఈ అష్టమికి భీష్మాష్టమి, నిన్న సప్తమి. నిన్న సప్తమి సూర్యుడి యొక్క బర్త్డే, సూర్యుడు నిన్నటి రోజునే విష్ణు సహస్రనామాలు చెప్పిన రోజు. ఈ రోజున శరీర త్యాగం చేసిన రోజు తాతగారు. ఈ బలహీనతలనే భారత యుద్ధం కానించి అలాగే వస్తున్నాడు. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు, తర్వాత ద్రోణాచార్యుడు 5 రోజులు చేశాడు, తర్వాత కర్ణుడు చేయమన్నారు. కర్ణుడేమో మళ్ళీ సర్వసైన్యాధిపత్యం చేయమన్నారు. ఏమంటే కర్ణుడేమన్నాడంటే మరి నాకు సారథ్యం, నా రథం తోలేవాడు సమర్థుడు ఉండాలి కదా అన్నాడు. ఎవడు బాగుంటాడు అని చెప్పి శల్యుని చూశారు. తెరా దుర్యోధనుడు దాన్ని అడిగాడు కర్ణుడికి, కర్ణుడు కోరుతున్నాడు నువ్వు వాడు రథాన్ని నడపాలని. నడపాలంటే వాడన్నాడు నా గౌరవానికి భంగం, కర్ణుడి రథం నేను తోలితే కర్ణుడికి నేను డ్రైవర్గా ఉంటే నా గౌరవానికి భంగం అన్నాడు. వాడి గౌరవానికి భంగం అంటే బతిమాలాడు దుర్యోధను. ఎవరైనా మరి యుద్ధం చేస్తానన్నాడు, అంతకంటే సమాధులు ఎవడలేడు, తాతగారు వెళ్ళిపోయాడు, మా గురువు గారు ద్రోణాచార్యుడు వెళ్ళిపోయాడు, ఇంకా వీడున్నాడు ఎవడో కర్ణుడు ఉన్నాడు, ఇంకా వాడి మీద ఆధారపడి మనకు యుద్ధం చేస్తున్నాం. నేను కూడా పూర్తిగా నమ్ముతున్నాను పాండవులందరినీ చంపేసి రాజ్యం మనకు సంపాదించి పెడతాడని. కర్ణుడు నేను పూర్తిగా నమ్ముతున్నాను, తాతగారిని నమ్మలేదు, గురువు గారిని నమ్మలేదు, కర్ణుడు మనకి నేను పూర్తిగా నమ్ముతున్నాను, ఈ పాండవులందరినీ చంపేసి నాకు రాజ్యం సంపాదించి పెడతాడు, మళ్ళీ నేను రారాజు, దుర్యోధనుడు రారాజు వాడు, మళ్ళీ రాజు అయిపోతాను, సింహాసనం మీద కూర్చుంటాను నేను అంచేది. నా ఇంటి దయించి బతిమాలాడు పాపం, బతిమాలితే నువ్వు ఉండు వాడికి రథసారి, నువ్వు ఉంటే వాడు రథం, నువ్వు ఉంటే రథం బాగా నడుపుతావని నమ్మకం వాడుకుంది కర్ణుడికి అని చేసి ఉంటే నాకు గౌరవానికి భంగం అయ్యా అన్నాడు. కర్ణుడికి రథం చూడటం అంటే నాకు మరొక ఉద్దేశం కాదు, నాకు గౌరవానికి భంగం అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు కొంచెం మాటకారి ఒక ప్లాన్ వేసాడు, అంటే ఆ బలహీనత అప్పుడు ఉంది ఇప్పుడు అందుకు చెప్తున్నాను. ఏం చేశాను నీ గౌరవానికి భంగం ఏంటంటే నువ్వు శ్రీకృష్ణుడితో సమానం, అర్జునుడి రథం కృష్ణుడు తోలుతున్నాడు, కృష్ణుడు దేవుడని నాకు నమ్మకం లేకపోయినా లోకాలకి నమ్మకం ఉంది, కృష్ణుడు దేవుడని నాకు నమ్మకం లేదు, కానీ ప్రపంచం అంతా నమ్ముతున్నది వాడిని కృష్ణుడు దేవుడని. నాకు నమ్మకం లేదనుకో, కానీ ప్రపంచం నమ్ముతున్నది వాడు దేవుడని. కృష్ణుడు అందరూ అందరూ దేవుడు దేవుడు అనుకుంటా. ఆడుడే అర్జునుడు లాంటి వాడికి, అర్జునుడు లాంటి వాడికి అంటే కర్ణుడి కంటే బాగా అర్జునుడు తక్కువని దుర్యోధనుడు. అర్జునుడు లాంటి వాడికే, మామూలు వాడికే కృష్ణుడు అంతరు వాడు, దేవుడు అంతరు వాడు రథం చాలుతా అంటే, కర్ణుడు లాంటి మహావీరుడికి నీకు రథం చల్తే నీకు గౌరవం పెరిగిపోతున్నాడు. చాలా బాగా చెప్పావా చేస్తానన్నాడు. అంటే ఈ పొగడ్తల వల్ల పడిపోయే గుణం అప్పుడు కూడా ఉండదు. అడు ఇప్పుడు నువ్వు కృష్ణుడితో సమానం. ఇప్పుడు అర్జునుడు రథం ఎవరితో లేడు? కృష్ణుడితో. ఆ డ్రైవరే కదా కృష్ణుడు, దేవుడైనా డ్రైవరే. పోనీ ఇప్పుడు నువ్వు కృష్ణుడితో సమానం అయిపోతావు. శల్యుడు ఎప్పుడు, శల్యుడు ఎవడు రథం చాలుతున్నాడు? ఓ పక్కనేమో శల్యుడు కర్ణుడు రథం నువ్వు చాలుతున్నావు. కర్ణుడికి డ్రైవర్ ఎవడు? శల్యుడు. అర్జునుడికి డ్రైవర్ ఎవడు? దేవుడే కృష్ణుడే చాలుతున్నాడు. నువ్వెవరో కృష్ణుడితో సమానం. ఇంకేంటా నీకు ఇంత డ్రైవర్ ఉద్యోగం కంటే ఇంకో కృష్ణుడే చూడలేడు. ఇప్పుడు నీకు చూడటం అంటే చాలా బాగుందా, నేను తోలుతాను. అంటే ఇది భగవంతుడితో నన్ను పోలి చేశాడు, ఇంక ఉరికేశాడు ఇద్దరికి. అంటే ఈ పొగడ్తలనే బలహీనత ఆనాడు ఉంది, ఈనాడు. అది జీవలక్షణం. అదేంటది జీవలక్షణం? ఇప్పుడు మనం ఎవరికైనా ఎవరింటికైనా ఏదో 10,000 అప్పుకి వెళ్తాం అనుకోండి, అప్పుకెళ్ళి వాళ్ళు వాళ్ళు పొగుడుతారు, మీరు అంతటి వారు ఇంతటి వారు అని. అది నిజం అనుకుంటాడు. ఈడు ఎందుకు పొగుడుతున్నాడంటే ఆ 10,000 అప్పు కోసం పాపం. అది అని నిజం అనుకుంటాడు. ఆడు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అజ్ఞానం. వీడి మాటలతో ఆడి తారాజ్యం పొందుతాడు, ఇంకా అజ్ఞానం పెరగట, బోధకాలు పెరగటానికి. అంటే ఎందుకు చెప్తున్నాడు? ఈ జీవలక్షణాలు అప్పుడు కూడా అంతే. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ఈ జీవలక్షణాలు దాటినప్పుడు, ఈ ప్రకృతి గుణాలు దాటినప్పుడు. ప్రకృతిని దాటిన వరకు ప్రకృతి, మీరు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, మీ గురువు ఎవరైనా, మీరు ఏ గ్రంథాలు అధ్యయనం చేస్తున్నప్పటికీ, ఈ మాయ అంటే ప్రకృతి గుణాలని, ఈ జీవలక్షణాలని దాటే వరకు జ్ఞానం రాదు. మనం కానిదానితో తాదాక్ష్యం పొందుతున్నంతకాలం మనకు జ్ఞానం రాదు. అదే రామకృష్ణుడు చెప్పింది, మరొకసారి చెప్తున్నారు. ఇప్పుడు నేను 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 అంటా ప్రతి మనిషి ఆ నేను కోసమే బతుకుతున్నాడు. నేను నేను ఆ నేను నేను కాదని తెలిసే వరకు అజ్ఞానంలోంచి, అవిద్య నుంచి, బంధంలోంచి బయటపడలేదు. బంధం శరీరానికి లేదు, మోక్షం మోక్షానికి శరీరానికి మోక్షం ఏంటి? శ్మశానంలో మనం కళ్ళ తెలియకుండా శరీరం కాయ చేస్తున్నారు కదా, శరీరానికి మోక్షం ఏంటి? అది కదండి, నేను బంధంలో ఉన్నాను శరీరం చెబుతుందే. శరీరం చెప్పు, శరీరానికి బంధం లేదు, మోక్షం లేదు. శరీరానికి శాంతి లేదు, అశాంతి లేదు. శరీరానికి విద్య లేదు, అవిద్య లేదు. శరీరానికి జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. జ్ఞానమైనా అజ్ఞానమైనా, విద్య అయినా అవిద్య అయినా, ఇవన్నీ మనస్సుకే. బంధమైనా మోక్షమైనా మనస్సుకే. చైతన్యానికి బంధం ఎలా ఉంటుందో తెలియదు, చైతన్యానికి చావు ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ ఎవరికి? విద్య అయినా అవిద్య అయినా మన శరీరానికి కాదు, చైతన్యం కాదు, మనస్సుకే. ఇవన్నీ మనస్సుకే, ఈ సెంటర్లో ఉన్న మనస్సుకే. అంటే శరీరానికి బంధం మోక్షమే కాదు. ఎవరికి? శరీరానికి బంధం లేదు, మోక్షం దాన్ని తెలియదు కదా. అది శరీరానికి అది ఉన్నాను సంగతి తెలియదు. మనస్సు చెప్తాను ఈ శరీరం నాదని, నేనని. ఈ శరీరం చనిపోయినప్పుడు కూడా నేను చనిపోతున్నాను శరీరం అనుకోలేదు, అనుకోదు. మనస్సు చెబుతుంది ఈ శరీరం నాది కాబట్టి నేను చనిపోతున్నాను వాడు అనుకుంటాడు. ఆ దేహంతో తాదాప్యం అందాలి. వాడు నిజంగా చనిపోతే పర్లేదు, నిజంగా చావడు వాడు. దేహంతో తాదాప్యం పొందుతుంది కాబట్టి, పొందుతున్నాడు కాబట్టి దేహం పోయినప్పుడు తాను పోతున్నానని అనుకుంటాడు. ఊరికే అలా అనుకుంటాడు కానీ అది నిజం కాదు. మళ్ళీ ఏదో ఒక శరీరంతో తాదాత్మ్యం పొందినప్పుడు నేను పుట్టానని అనుకుంటాడు కానీ నిజం కాదు. అంటే చనిపోయిన వాడిలే కనిపిస్తాడు, పుట్టిన వాడిలే కనిపిస్తాడు, ఇది చూడటానికి, కానీ నిజం కాదు. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నావు అమ్మ పద్మ? ఏం చెప్తున్నావు ఇక్కడ? అయిపోయింది కదా, శల్యుడి సారథ్యం అయిపోయింది కదా. అంటే మనస్సే కారణం బంధానికి, మనస్సే కారణం మోక్షానికి, మనస్సే కారణం. అంచేది రామకృష్ణుడు చెప్తున్నాను. ఇప్పుడు రామకృష్ణుడు చెప్పుకునేది ఏంటంటే, మనం నేను నేను అంటాం కదా, ఈ నేను నేను అంటాం కదా, ఆ నేను మనకి స్పష్టంగా నేను కాదని, మనం ఏదైతే నేను నేను అనుకుంటున్నామో ఆ నేను నేను కాదని అర్థం అయ్యే వరకు, అది అర్థం అయ్యే వరకు మనం హృదయ గుహలో ఉండలేము. జ్ఞానం హృదయ గుహలో ఉండలేము. అంటే హృదయ గుహలో ఉన్న వస్తువు మనకు వ్యక్తం, హృదయ గుహలో ఉన్న సత్యం, హృదయ గుహలో ఉన్న బ్రహ్మం మనకు వ్యక్తం కాదు. ఎప్పటి వరకు? నేను నేను కాదని తెలుసుకునే వరకు. లోపల సత్యం ఎక్కడ ఉంది? ఎక్కడో లేదు. మన హృదయంలోనే సత్యం, మన హృదయంలోనే సత్యం ఉంది. చావులేని సత్పదార్థం, దేశకాలతో సంబంధం లేని వస్తువు ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. కానీ హృదయంలో ఉన్న వస్తువు ఉండటం వేరు, వ్యక్తం ఒకటి వేరు. మనకు వ్యక్తం కాదు, ఉంటే ప్రయోజనం ఏంటి? మనకు తెలియబడదు. ఉండటం ఎక్కడ ఉంది? అది తెలియబడదు మనకు. ఎప్పుడు తెలియబడుతుంది అంటే నేను నేను కాదని తెలుసుకునే వరకు నీకు అది తెలియబడదు. ఉండటం నీ హృదయంలోనే ఉంది, కాదు నీకు తెలియబడదు. తెలియబడిస్తే మోక్షం, తెలియబడితే శాంతి. అంతవరకు నువ్వు బంధంలో ఉండవలసిందే. అంటే నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు ఎప్పుడైతే తెలియబడిందో ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి నేను మోక్ష సుఖం, మోక్ష శాంతి నిన్ను వెంటాడుతుంది. ఏ క్షణంలో అయితే ఈ వస్తువు హృదయంలో ఉన్న సత్యం మనకు ఎరుకులోకి వచ్చిందో అక్కడి నుంచి నీకు సుఖం వెంటాడుతుంది, శాంతి వెంటాడుతుంది. దేహం ఉండటానికి లేకపోవటానికి భేదం తెలియకుండా పోతుంది. ఉండటం అంటే అది, మీరు ఏదిగా ఉన్నారో దానికి చావు లేదు. మీరు కాని దానితో తాదాత్యం పొందుతున్నారు కాబట్టి చనిపోతున్నాం అనుకుంటాం. అనుకుంటున్నాం అంటే అనుకుంటున్నాం అంటే మన దేహానికి చనిపోయినప్పుడు దేహానికి సంబంధించిన చరిత్ర ముగుస్తుంది. కానీ ఈ దేహం నేను, దేహం నాదని వాడి చరిత్ర ముగియటం లేదు. ఆడి జ్ఞానం వచ్చే వరకు చావుడు వాడు. ఆడ నేను నేను కాదని తెలిసే వరకు నేను వెంటాడుతూనే ఉంటాడు. నువ్వు చేసిన సత్కర్మకి, దుష్కర్మకి సమాధానం కూడా చెప్పమంటాడు. అదే కర్మ సిద్ధాంతం. సత్సంగం అంటే మీరు 10 మంది కూర్చుని భగవద్గీత చదువుకోవటం సత్సంగం కాదు. గురువుతోటి, ఈశ్వరుడితోటి, నారాయణుడి చోటి, అంతర్యామి చోటి, మీరు ఎక్కడున్నా, మీ శరీరం ఎక్కడున్నా వాడు చోటు అనుబంధం కూడా సత్సంగం. మీరు ఒంటరిగా గదిలో కూర్చుని ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకుంటే అది కూడా సత్సంగమే. అంటే మీకు ఈశ్వరుడితో కనుక మీకు అనుబంధం కనుక పెట్టుకుంటే మనస్సు లోకం యొక్క విషయాలతో ఆకర్షించబడి బాహ్యముఖానికి వస్తుంది. బుద్ధి బాహ్యముఖానికి వస్తూ ఉంటుంది కదా. ఈశ్వరుడితో ఎప్పుడైతే అనుబంధం పెట్టుకున్నారో, గురువుతో ఎప్పుడైతే మీరు అనుబంధం పెట్టుకున్నారో, సత్యం జ్ఞానం ఆనందం, సత్యం జ్ఞానం ఆనందం, సత్యమే జ్ఞానం, సత్యమే ఆనందం. ఆ సత్యం, ఆ సద్వస్తుతో మీరు ఎప్పుడైతే అనుబంధం పెట్టుకున్నారో, మీకు ప్రాపంచిక విషయాల మీదకి, అంటే విషయాల మీదకి, ప్రాపంచిక నామరూపాల మీదకి, ఈ నామరూపాలు అడవి, ఇది ఇది ఫారెస్ట్. రూపం నామం ఎవరి శాస్త్రంలో చెప్తారు, ఎవరి నేమ్ అండ్ ఫారం ఇస్ ద కాజ్ ఆఫ్ ట్రబుల్. ఈ దుఃఖం అంతా నామరూపాల నుంచి వస్తాను. మనం ఏం చేస్తామంటే రూపాన్ని చూస్తాం, నామాన్ని చూస్తాం, రూపాన్ని చూస్తాం, నామం చూస్తాం. ఎక్కడి నుంచి మనకు ఏం చెప్పు? రూపదృష్టి నామదృష్టిని ఈ నామరూపాలు అడిగింది. ఈ నామరూపాల నుంచి మనం బయటపడాలంటే గురువు అనుగ్రహం లేకుండా మనం తెలివితేటలో బయటపడాలి. గురువు యొక్క దయ లేకుండా ఈ నామబుద్ధిలోంచి, రూపబుద్ధిలోంచి మనం బయటపడలేం. ఈ నామబుద్ధిలోంచి, రూపబుద్ధిలోంచి బయటకు వచ్చామా, ఉన్న వస్తువు ఉన్నట్టు స్వచ్ఛంగా వ్యక్తం అవుతుంది. మనం చనిపోయినప్పుడు కూడా ఏదో రూపాన్ని స్మరించుకుంటూ, రూపాన్ని ఏదో రూపాన్ని, ఈ నామరూపాలు గొడవలు పెట్టుకుని చనిపోతుంది. మళ్ళీ మళ్ళీ నామరూపాలు వస్తాయి మనకి. ఇది ఫారెస్ట్ నామరూపాలు. అసలు అసలు మన మనస్సు పవిత్రం అవ్వకపోవటానికి, మన మనస్సు శుద్ధి అవ్వకపోవటానికి, మన సహస్రారం, మన సహస్రారం శుద్ధి, మన సహస్రారం శుద్ధి అయ్యే వరకు, మన బుద్ధి శుద్ధి అయ్యే వరకు మనకు ఆత్మజ్ఞానం కలగదు. మన సహస్రారం శుద్ధి అవ్వకుండా ఆపేసి నామరూపాలు. మనం రూపాన్ని చూస్తాం, నామాన్ని చూస్తాం, నామరూపాల్లో అంతర్యాముగా ఉన్న నారాయణ చూడలేకపోతున్నాం. మనం ఎంతసేపు రూపాన్ని చూస్తాం, లేకపోతే నామాన్ని చూస్తాం, కానీ నామరూపాలకి అంతర్యాముగా ఉన్న ఆ కంట్రోల్ని ఆ నారాయణ చూడలేకపోతున్నాం. అప్పుడు తెలుస్తుంది మనకు అంతర్యామును చూస్తాం, ఎక్కడ ఉన్నవాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నవాడు, ఎక్కడ ఉన్నాడు. అంతర్యాముగా ఉన్న నారాయణ మనం చూస్తుంటే ఎక్కడున్నవాడే అక్కడున్నాడు, అక్కడున్నవాడు ఎక్కడున్నాడు. ఈ నామము, రూపము, క్రియ ఈ మూడు కూడా మాయే. నామము, రూపము, క్రియ, ఆడు మంచివాడని, చెడ్డవాడని ఎందుకంటే వాడు చేసి పన్ను బట్టి అంటున్నాం అంతే కదా. ఈ రూపము, నామము, క్రియ ఈ మూడు పక్కన పెట్టండి. మంచి లేదు, చెడ్డ లేదు, ఉన్నవాడు నారాయణుడే. మిమ్మల్ని ఎవరైనా మంచివారు అంటారనుకోండి, మీరు పొంగిపోతారు. ఎవరైనా చెడ్డవారంటే కుంగిపోతున్నారు. రేపటి చెడ్డవాడు అంటే ఎందుకు పోని అనుకుంటా అనుకుంటారు. వాడికి ఎందుకు ఊరుకోవటం లేదు, ఎందుకు అలా ఊరుకోడు? వాడికి తెలియకుండా వాడికి మంచివాడుగా ఉండాలన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చెడ్డవారు అంటారనుకోండి, మీ కోడలు మీరు ఏదో చెడ్డ అంటారనుకోండి, నువ్వు మంచిదానో కాదంటారనుకోండి, ఊరుకోవచ్చాం కదా. నువ్వు మంచిదానం కాదంటారనుకోండి, మీ కోడలు అలా ఊరుకోవచ్చు, ఊరుకోదు. అంటే మంచిదా, మంచిదంటే ఊరుకుంటుంది, మంచిది మంచిది కాదంటే ఆవిడ తెలియకుండా మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి అనుకుంటాను. మీరు మంచిది కాదని అంతకు కోపం వస్తుంది, లేదా కోపం ఎందుకు? మిమ్మల్ని ఎవరైనా చెడ్డవారని అనుకుంటే మీ కోపం ఎందుకు? అసలు మీకు లోపల ఏదో మంచిగా ఉండాలి ఉంది అంటే అది కోపం వస్తాను, లేదా కోపం ఎందుకు? అంటే ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనసుకు సంబంధించినవి. అంచేతే మన నువ్వు లోపల ఉన్న వస్తువులను చూశారు, అది మంచి కాదు చెడ్డది కదా, దాని రెండోది లేదు. అసలు నువ్వు మాయని దృష్టిలో పెట్టి మాయని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ మంచి చెడ్డ అనేది నగ్న సత్యం కాదు, సాపేక్షక సత్యాలు, రిలేటివ్ ట్రూత్స్ అయ్యి. అంటే నువ్వు మాయని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఈ మంచి చెడ్డని ఉన్న వస్తువు నీకు ఏదైతే ఎప్పుడు ఉందో అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో సదా ఎప్పుడు అంతటా నిండి ఉందో అది మంచిది కాదు చెడ్డది కాదు, అది ఎలా ఉందో అలాగా ఉంది. మంచి చెడ్డ అనేది ద్వైతృభావం చేస్తుంది, అది ఎలా ఉండాలో అది ఎలాగా ఉంది. నువ్వు అలా లేకపోతున్నా, అలా ఉండలేకపోతున్నాను, అది మంచిది కాదు చెడ్డది కాదు ఊరికి నీకు అనిపిస్తుంది, అది ఎలా ఉండ. ప్రపంచం కూడా మంచిది కాదు చెడ్డది కాదు, ప్రపంచం కూడా అది ఉందంతే, మంచిది కాదు చెడ్డది కాదు, ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు ఊరికి అలా ఉందంతే. అంటే మనం ప్రపంచంలోకి వచ్చినందుకు, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుని, మనం ఏదో మనం నేర్చుకోవాల్సిన అనుభవాలను నేర్చుకుని మనం బయటకు వెళ్ళిపోవాలి ప్రశాంతంగా. అంటే కొన్ని కొన్ని పాఠాలు నేర్చుకుంటేనే కానీ, కొన్ని అనుభవాలు గ్రహిస్తేనే కానీ మన బుద్ధికి అంతర్ముఖం అవ్వదు, బుద్ధి అంతర్ముఖం అవ్వదు. బుద్ధి అంతర్ముఖం అయితేనే కానీ ఆత్మజ్ఞానం రాదు. జీవితంలోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటేనే కానీ బుద్ధి అంతర్ముఖం అవ్వదు, బుద్ధి అంతర్ముఖం అయితేనే కానీ దానికి ఆత్మశాంతి దొరకదు, ఆత్మజ్ఞానం రాదు. అన్ని జ్ఞానములకు, అన్ని విద్యలకి, అన్ని ప్రయత్నాలకి, అన్ని సాధనలకి పరిసమాప్తి ఆత్మశాంతి. ఎందుకు చెప్తున్నానంటే మీకు బాహ్యంగా అనేక భోగాలు ఉన్నాయనుకోండి, అనేక భోగాలు ఉన్నాయనుకోండి బాహ్యంగా, లోపల శాంతి లేదనుకోండి, నేను బాగున్నాను మీరు అనుకోరు. మీకు చాలా భోగాలు ఉన్నాయనుకోండి బాహ్యంగా, కానీ లోపల మీకు శాంతి లేదనుకోండి, లోపల కుదిరి లేదనుకోండి, నేను బాగున్నాను మీరు అనుకోరు. ఇతరులు అనుకున్నా మీరు అనుకోరు. మన మనసుకి ఫండమెంటల్ ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఇక్కడ గురువు దయ అవసరం మనకు. గురువు దయ లేకుండా మనంతరం మనం చేసుకోలేం. మనం ఏదైనా ప్రయత్నం చేసినది మన ప్రయత్నం వల్ల అవ్వదు. గురువు యొక్క దయ్యం ఏమిటంటే ఫండమెంటల్గా మనం గుర్తించవలసింది, జీవుడికి భోగకాంక్ష ఉంటుంది. జీవుడికి ఏ కాంక్ష ఉంటుంది? భోగకాంక్ష ఉంటుంది. కొంతమంది లైఫ్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, భోగాలు అనుభవించాలి, భోగ సుఖపడిపోవాలి భోగాలను, ఇలా ఎక్కువ ఉంటుంది. సుఖపడిపోవాలి భోగ ప్రవృత్తి ఎక్కువ ఉంటుంది మనసుకి. ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేసేయాలి, ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేసేయాలి, ఆ భోగ ప్రవృత్తి ఉంటుంది. ఆ భోగ ప్రవృత్తిలోంచి మనసును మళ్లించేవాడు, బుద్ధిని మళ్లించేవాడు గురువుకే సాధ్యం, మిగతా వారికి సాధ్యం కాదు. గురువు అంటే జ్ఞానం, గురువు అంటే సత్యం, గురువు అంటే ఆత్మ, దానికే సాధ్యం. ఆ భోగ ప్రవృత్తిలోంచి, ఆ భోగ కాంక్షలోంచి ఈ ప్రపంచానంతా ఎంజాయ్ చేశారు, ఈ ప్రపంచానంతా ఎంజాయ్ చేశారన్న ప్రవృత్తిలోంచి, ఆ బుద్ధిని అందులోంచి విడదీసి బుద్ధికి లోచూపు నేర్పి దానికి అంతర్దృష్టి కలగజేసేవాడు ఒక గురువుకే సాధ్యం కాదు, మరొకడు సాధ్యం కాదు. గురువు చేసే పని గురువే చెయ్యాలి. మనం అనుకుంటాం చూడండి, ఎవరు చేసి డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేసే పని ఇంజనీర్ చేయాలి, ఎవరు చేసే పని ఆడే చేయాలి, వడ్రని చేసే పని వడ్రని చేయాలి, తాపి మేస్త్రి చేసే పని తాపి మేస్త్రి చేయాలి, గురువు చేసే పని గురువే చేయాలి, అది గురువుకే సాధ్యం. తల్లి ప్రేమ కూడా మానవ ప్రేమే, దైవ ప్రేమ కాదు. భౌతికమైన ప్రేమలన్నింటిలో కానీ తల్లి ప్రేమ గొప్పదే, కానీ అది కూడా మానవ ప్రేమే, అది కూడా జీవుడి ప్రేమే, దైవ ప్రేమ కాదు. గురువు ఎంతసేపు తల్లి తన బిడ్డకి సంతోషాన్ని ఇచ్చేయాలనుకుంటుంది, గురువు అలా చూడడు. కేవలం సంతోషాన్ని ఇచ్చేయాలనుకోడు, ఆ పరమశాంతిలోకి, ఆ నిర్వాణ సుఖంలోకి, తరువు లేని విరుగు లేని సుఖంలోకి పంపాలని చూస్తాడు వాడు గురువు. ముగింపు లేని సుఖంలోకి పంపాలని చూసుకుంటాడు గురువు. అది మీరేమనుకుంటారు, మమ్మల్ని మంచి బట్టలు కంటే మంచి బట్టలు ధరిస్తుంది, శుభ్రంగా తింటుంది, బాగుంది, రోజులు బాగా వెళ్ళిపోతుంది, మీ ఆలోచన అంతవరకే, మీ పరిధి అంతవరకే. కానీ గురువు అలా కాదు, ముగింపు లేని సుఖంలోకి తీసుకెళ్ళడానికి చూస్తాడు భక్తిని వాడు గురువు. గణపతి శాస్త్రి గారు ఒకసారి స్కందుడి గురించి, కుమారస్వామి గురించి ఏదో చెప్తూ అని చెప్తాడు, దేవుడా నువ్వు కోరికలు ఉండకూడదని నువ్వు అంటున్నావు. శాస్త్రి గారు చెప్తారు, కోరికలు ఉండకూడదు అని అంటున్నావు, కానీ భక్తులను అనుగ్రహించడం కూడా కోరికని మటుకు నువ్వు అనుకోవద్దు అంటారు. ఓ కుమారస్వామి, ఓ స్కందుడా, ఓ సుబ్రహ్మణ్యుడా, సుబ్రహ్మణ్యుడే, కోరికలు ఉండకూడదు కోరికలు ఉండకూడదు అని నువ్వు చెబుతున్నావు, కానీ భక్తులను అనుగ్రహించడం అనేది, భక్తుల పట్ల దాయిత్వం పెంచడం అనేది, భక్తులకు ఆ నిర్వాణ సుఖం ప్రసాదంగా మోక్ష సుఖం ప్రసాదించడం అనేది, అది కూడా నువ్వు కోరిక నువ్వు అనుకోవచ్చు. అంటే కోరికలు ఉండకూడదని ఈ కోరికను విడిచిపెట్టకని, కోరికలు ఉండకూడదు కోరికలు ఉండకూడదు అని చెప్పి భక్త కోటిని అనుగ్రహించే కోరిక మటుకు నువ్వు విడిచిపెట్టకు. మనకి దగ్గర సొమ్ములు ఉంటే బజార్లో వస్తువు కొనుక్కోవడం ఎంత తేలికు, అనుగ్రహం ఉంటే ఆత్మజ్ఞానం రావటం కూడా అంత తేలి. అనుగ్రహం లేకుండా ఆత్మజ్ఞానం రాదు, అది సాధ్యం కాదు. అసలు కేవలం మన బుద్ధి యొక్క చాతుర్యం వల్ల అది రాదు. ఇంచేత రాదంటే అది బుద్ధికి ఒక విషయం కాదు, మన ఇంద్రియాలకు ఒక విషయం కాదు, బుద్ధితోటి పట్టుకునేది కాదు, మన ఇంద్రియాలతో పట్టుకునేది కాదు, మన మనస్సుతోటి పట్టుకునేది కాదు, లేకపోతే మనం లెక్కలు నేర్చుకున్నట్టు మన మనస్సుతోటి నేర్చుకునేది కాదు. అది మనం నేర్చు మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడ అది ఎరుకులోకి వస్తుంది. లోపల వస్తువు మనం తెలుసుకునేది కాదు, అది ఎరుకులోకి వస్తే తెలియబడితే తెలుసుకోవడానికి పనికి వస్తాం, కానీ కేవలం మన బుద్ధికి అందే విషయం కాదు. అయితే నీ బుద్ధి, నీ బుద్ధి గురువు అనుగ్రహం వస్తున్నప్పుడు నీ బుద్ధి యొక్క చాపల్యం తగ్గుతుంది, ఈ నామరూప బుద్ధి తగ్గుతుంది. ఇదో ఫారెస్ట్ అనుకోండి, అసలు మన సత్యం తెలియకపోవడం ప్రపంచానికి ఆధారంగా ఉన్న సత్యం, ఈ పంచభూతాలకు ఆధారంగా సత్యం, నా వెనుక నాకు ఆధారంగా ఉన్న సత్యం, నీకు ఆధారంగా ఉన్న సత్యం తెలియకపోవడానికి కారణం ఈ నామరూపాలు. అడవిది అడవిలో ఉన్నప్పుడు అండి దారి, ఎలా అడవిలో ఉన్నప్పుడు దారి కనపట్టాలి అనుకుంటాం కదా మనం, అడవిలో ఉన్నప్పుడు ఏంటి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి దారి కనపట్టలేదు అనుకుంటే నామరూపాలు అటువంటివి. ఈ తల్లిదండ్రులు కూడా కొంతకాలం పెద్ద కూతురు మంచిది అంటారు, కొంతకాలం చిన్న కూతురు మంచిది అంటారు, కొంతమంది పెద్ద కూతురు నామరూపాలు కొంతకాలం ప్రేమిస్తారు, తర్వాత పెద్ద కూతురుని వదిలేస్తారు కొంతకాలం, ఈ చిన్న కూతురు నామరూపాలను పట్టుకుంటారు. ఇంట్లో వాళ్ళు ఏదో ఈ రూపం కాదని ఆ రూపం, మొత్తం రూపాలను అడిగి విడిచిపెట్టరు. ఇదే మాయ. మీకు అర్థమవుతుంది, ఇది అడిగిది మొత్తం మీరు రూపాన్ని మటుకు ఇడిచిపెట్టరు. ఏదో రూపం, ఈ రూపం కాదని ఇంకో రూపాన్ని పట్టుకుంటారు, ఆ రూపం కాదని ఈ రూపాన్ని పట్టుకుంటారు. ఈ రూపం మీద కోపం వస్తే ఆ రూపం, ఆ రూపం మీద కోపం వస్తే ఈ రూపం, ఆ నామం మీద కోపం వస్తే ఈ నామం, ఈ నామం మీద కోపం వస్తే ఆ నామం. మీకు అర్థమవుతుంది. కొంతమంది ఈ దేవుడు విడిచిపెట్టచ్చు, ఆ దేవుడు, ఆ దేవుడు విడిచిపెట్టి ఏదో కోరికలు ఉంటాయి వాళ్ళకి, 100 కోరికలు ఉంటాయి. ఏదో దేవుని పాడు ఆ కోరిక నెరవేర్చాలనుకోండి, అబద్ధ ఇటు మంచి దేవుడు కానీ ఇంకో వీడి కోరికలు దేవుడు మార్చేస్తాడని అడిగి తెలియదు, వీడి కోరికల వల్ల దేవుడు మార్చేస్తా ఉంటారు. అది ఈ నామరూపాలు అడిగి అడివే, అంతకంటే ఫారెస్ట్ పెరుగు. అంటే ఈ నామరూపాల్లో ఉన్నంతకాలం వీడు చనిపోయిన వాళ్ళు కూడా ఈ ఏదో రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఏదో రూపాన్ని ధ్యానం చేస్తూ రూపాలను మారుస్తూ ఉంటారు, నామాలను పాలిస్తూ ఉంటారు. కానిసేపు వాళ్ళు మంచివాళ్ళు అంటారు, కానిసేపు వీళ్ళు మంచివాళ్ళు అంటారు, వాళ్ళు అంటే మొత్తం ఈ నామరూపాల మధ్యన తిరిగి తిరిగి ఏదో రూపాన్ని పట్టుకుని చచ్చిపోతారు. చివరికి రూపాన్ని పట్టుకుని ఏడుస్తూ చచ్చిపోవడం, ఇంకో రూపం రాక ఎక్కడికి వెళుతుంది? అదే పునరుద్ధరణ. మీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిని మీరు విడిచిపెట్టరు. కొంతకాలం కొంతమందిని ప్రేమించడం, కొంతమంది మీ మనసు ఈ 10 మంది చుట్టూరు తిరుగుతుంది, 10 మందిని దాటి మటుకు మీ మనసు ఎడదు. అయితే నీకు గురువు యొక్క అనుగ్రహాలే వాసన, వాసన కాలి బూడిద అవుతుంది. అంటే లోపల నీకు సుఖం లేక, శాంతి లేక, ఆనందం లేక నీ మనసు బాహ్యముఖానికి వస్తాయి. లోపల నువ్వు సుఖంగా ఉంటుంది, నీ మనసు బాహ్యముఖం బజార్లోకి వెళ్ళటానికి అసలు పచ్చగడ్డి తినే దూడ రోడ్డు మీద ఎండుగడ్డి జోలికి రాదు. ఇంటికాడ దూడ పచ్చగడ్డి తింటామనుకోండి, ఆ పచ్చగడ్డి తినే దూడ ఆ పచ్చగడ్డి విడిచిపెట్టేసి ఆ రోడ్డు మీద గడ్డి పరకల కోసం, అరిటాకుల కోసం రాదు. మీరు పచ్చగడ్డి అయిపోతే అలా తిరుగుతూ ఉంటుంది. మన బుద్ధి కూడా లోపల ఆత్మసుఖం దొరికితే ఇంకా రోడ్డు బజార్లోకి రాదు. ఇప్పుడు రోడ్డు మీద అరిటాకులు ఇవి తింటా ఉంటాయి, ఇంటికాడ గట్టిగాడ్లు పచ్చగడ్డి వేసి తవ్వు నీళ్ళు పెడితే పాపం రోడ్ల మీదకి రావు. ఆ ఇంటికాడ పెట్టకి ఇలా రోడ్లు అంతా తిరుగుతూ ఉంటాయి. మనం కూడా అంతే, మన బుద్ధిలో ఉన్న హృదయంలో ఉన్న శాంతి, ఆత్మశాంతి దొరికితే, మనకు ఆత్మసుఖం కనుక దొరికితే, ఆ ఆనందం దొరికింది అనుకోండి, ఆ సుఖం దొరికింది అనుకోండి, మీ జపతపాలతో కూడా పనిలేదు. ఓ రామ, ఓ శ్రీరామ, తను తాను కాదని తెలిసిన వాడికి జపమేళ, ధ్యానమేళ, తపమేళ అడు చాలరాదు అంటాడు. ఓ రామ, ఓ శ్రీరామ, తను తానే కాదని తెలిసిన వాడికి, అంటే దేహం ఈ శవం తానే కాదని తెలిసిన వాడికి, వాడికి జపమేలా, తపమేలా, తపమే ధ్యానమేలా. నీకు రోగంతో బాధపడతా అంటే వైద్యం, కానీ నీకు రోగం లేని వాడికి వైద్యం ఏంటి అసలు? మీరు 100కు 100 పాళ్ళు సుఖంగా ఉన్నారనుకోండి, మీకు 100కు 100 పాళ్ళు మీరు శాంతిగా ఉన్నారనుకోండి, 100% హ్యాపీనెస్ అనుకోండి, మీకు శవబుద్ధి లేదనుకోండి, దేహంతో తావాక్యం పొందే బుద్ధే లేదనుకోండి, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, దేహం పుట్టినప్పుడు నేను పుడుతున్నాను అనే బుద్ధే నీకు పోయిందనుకోండి, ఆ తనువు తానే కాదని తెలిసిన వాడికి, ఈ శవం తాను కాదని తెలిసిన వాడికి, దేహం తాను కాదని తెలిసిన వాడికి ఓ రామ ఓ శ్రీరామ జపమేలా జ్ఞానమేలా తపమేలా? ఇవన్నీ వ్యక్తి భావన పోగొట్టుకోవడానికి కదా జపతపములు. ఆ వ్యక్తి భావన లేని వాడికి, ఈ పర్సన్ రై, ఆ ఇండివి, ఆ నిజానేని లేని వాడికి, ఆ దొంగనేని లేని వాడికి, ఆ దేహాభిమానం లేని వాడికి ఓ రామ శ్రీరామ జపమేలా తపమేలా? దేహాభిమానం ఉన్నవాడికి కదా ఈ సాధనలన్నీ. దేహాభిమానం లేని వాడికి సాధనతో పనేంటి? శరీరానికి రోగమేనప్పుడు ఇంకా వైద్యంతో పనేముంది, హాస్పిటల్తో పనేముంది? పుట్టింది నువ్వు కాదు, చనిపోయేది నువ్వు కాదు, పుట్టింది నువ్వు కాదు, చనిపోయేది నువ్వు కాదు. అది నీకు అర్థమైనప్పుడు జపమేలా తపమేలా ధ్యానమేలా సాధనతో నీకు పనేంటి? తను తాను కాదని తెలిసిన వాడికి ఓ రామ జపమేలా ధ్యానమేలా తపమేలా? ఏంటి వాటితో పనేముంది? అంటే మీరు మానసికంగా మీరు మీరు బయట వస్తువుల మీద ఉంటే, మీరు మామూలుగా ప్రాపంచిక వస్తువుల మీద ఇష్టం పెట్టుకుంటున్నారు కదా, ఎంత తొందర మీరు అలాగే ఆ ఈశ్వరుణ్ణి అంత ఇష్టంగా, అంటే అయిష్టంగా కాదు, గురువు మీద ఈశ్వరుడి మీద ప్రీతిగా ఇష్టంగా మీ మానసికంగా మీరు అనుబంధం కనుక పెట్టుకుంటే, ప్రాపంచిక విషయాలతోటి మీరు అనుబంధం ఎలా పెట్టుకుంటున్నారో, లోపల సత్య వస్తువుతోటి గురువుతోటి ఈశ్వరుడితోటి అంతర్యామతోటి కనుక మీరు అనుబంధం పెట్టుకుంటే మీ బలహీనతలు ధ్వంసం అవుతాయి. మీ బలహీనతల్లోంచి అలవాట్లలోంచి బయటకు వస్తారు. అలవాట్లలోంచి బయటికి రావటమే కాదు, ఈ శరీరం ఉండగానే ఈ శరీరం శవం అవ్వకముందే ముక్తి సుఖాన్ని పొందుతారు. సరసరి మనం ఏమనుకుంటామంటే శరీరం చనిపోయాక మోక్షానికి వెళ్ళిపోతాను, అక్కడైతే సుఖం ఉండాలి, అక్కడ దాకా ఆగక్కర్లేదు. మీరు అక్కడ దాకా ఆగక్కర్లేదు. బాహ్య విషయాల మీద మీకు ఎంత అనురక్తి ఉందో, బాహ్య పదార్థాల మీద మీకు అనురక్తి, అంతర్యామం మీద అంత అనురక్తం పెట్టి అనురక్తి పెట్టుకుంటే, అంత అనురాగం పెట్టుకుంటే ఆపుకోలేని ప్రేమ, ఆపుకోలేని ఆప్యాయత, ఆ లోపల ఆప్యాయత కనుక లోపల సద్వస్తుతో కనుక మీరు పెట్టుకుంటే అందరూ లయమవుతారు. అందులో ఐక్యం అవుతారు. అదే భీష్ముడు ఈ రోజున పరమాత్మ ఐక్యమైనట్టే అందులో లయమవుతారు, అందులో ఐక్యం అవుతారు. ఐక్యం అవటే కాదు, ఎవరితోటి సహవాసం వల్ల, ఎవరితోటి సాంగత్యం వల్ల, ఎవరిని స్మరించుకోవటం వల్ల, ఎవరికి ఇష్టమైన పని చేయటం వల్ల, ఎవరిని తెలుసుకోవటం వల్ల నీకు దుఃఖం అంతా వీరితో సహా సమూలంగా నశిస్తుందో వారితోటి సాంగత్యం మంచిది, కాకపోతే ఎవరితోటి సాంగత్యం మంచిది? శాశ్వతంగా టెంపరీగా కాదు. మీకు కూడా మీ మనస్సు ఒక రోజున బాగానే ఉంటుంది, ఏదో జపం చేసుకుంటారు, పది నిమిషాలు అండికున్నట్టు బాగానే ఉంటుంది, మరి శాంతి మళ్ళీ సాయంత్రానికి పోతుంది. అది అలా కాదు, శాశ్వతంగా ముగింపు లేని శాంతి, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం. దేహం ఉన్నా దేహం లేకపోయినా, లోకం కనిపించినా లోకం కనిపించకపోయినా, మనస్సుతోటి దేహంతో లోకంతో సంబంధం లేకుండా స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం, ముగింపు లేని సుఖం, దానికి ఎండ్లెస్ హ్యాపీనెస్. ఆ ముగింపు లేని సుఖం, ముగింపు లేని సుఖాన్ని ఎవరు ప్రసాదిస్తారో, ముగింపు లేని శాంతిని ఎవరైతే, వారితో సాంగత్యం మంచిది కాకపోతే ఎవరితో సాంగత్యం మంచిది? అది హోలీ కంపెనీ కాకపోతే ఏది హోలీ కంపెనీ? అదే కాదు, ఆ గురువు అనుగ్రహం అంటే, గురువు అనుగ్రహం అంటే ఏ కారణాల వల్ల మీ మనసు బాహ్యముఖాన్ని కడుతుందో మీకు తెలియకుండా కారణాలను కత్తిరిస్తే, ఇప్పుడు మన కడుపు నొప్పి వస్తుంది అనుకోండి కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, ఆ కడుపు నొప్పి వచ్చే కారణం పోయింది అనుకోండి, కడుపు నొప్పి రాదు. ఇంకా మనకి ఏదైనా కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, ఆ కారణం పోయింది అనుకోండి, ఆ కారణం పోయింది అనుకోండి. నేను ఈ మధ్య నాకు ఒక వారం రోజులు కడుపు నొప్పి వచ్చింది, పది రోజులు పగలు వచ్చింది, రాత్రి 10:11 వచ్చి, మరి నేను మన హైదరాబాద్లో ఆ మధ్య నేను డిసెంబర్ వెళ్ళినప్పుడు డాక్టర్లు అన్నారు స్కానింగ్ తీసేద్దాం, స్కానింగ్ సిటీ స్కానింగ్ ఏదో ఉన్నాయి, దానికి చాలా స్కానింగ్లు ఉన్నాయి, సిటీ స్కానింగ్ అన్నారు, అదే అన్నారు, స్కానింగ్ అయ్యి తీసేద్దాం అలా అన్నారు. చూద్దాం, ఆలోచన పగలు రావటం రాత్రులు వస్తామని ఆలోచన అబ్జర్వేషన్లో చూద్దాం, పగలు రావటం లేదు, పగలు వస్తే పగలు రావాలి కదా కడుపు నొప్పింది ఎందుకు ఏంటి. ఆ మధ్యన ఒక 2-3 నెలలు రోజు సాయంత్రం క్యాలిఫ్లవర్ తింటున్నాను, ఆ క్యాలిఫ్లవర్ కూర వల్ల గ్యాస్ వస్తుంది లోపల. పొద్దున్న తినేవాడిని కాదు క్యాలిఫ్లవర్, సాయంత్రం తినేవాడిని క్యాలిఫ్లవర్, ఆయన పొద్దున్న ఇంకా పగలొచ్చింది, పగలేదు దోసకాయ ఆనగా వచ్చిందంటే రోజు రాత్రి పైగా ఈ క్యాలిఫ్లవర్ అయ్యే టైంకి మనకు మూడు తినే తిండి 3 గంటలకు 2 గంటలు 4 గంటలు 5 గంటలకు అరుగుతానే ఉంటుంది. అలాగ మొత్తం మనం తిన్న తిండి 5 గంటల వరకు ఈ లోపల అరుగుతానే ఉంటుంది. అది అంచేత అన్నం తిన్న తర్వాత 4 గంటల లోపల 5 గంటల లోపల ఏది తినకూడదు. అది అరక్కముందు మనం ఇంకో గడ్డి మరి లోపల వేసేయకూడదు. ఏంటి రాత్రులు వస్తుంది పగలు రావట్లేదు ఏం చేసాం ఉడికి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. 2 రోజులు సాయంత్రం క్యాలిఫ్లవర్ మానేశాను, 3 రోజులు తగ్గిపోయింది కలిపి నొప్పి. ఇంకా స్కానింగ్ లేదు ఏమి లేదు, అంటే దానివల్ల గ్యాస్ వస్తుంది లోపలేది క్యాలిఫ్లవర్. అంటే కారణం పోయింది, కారణం పోయినప్పుడు కార్యం పోయింది. కారణం ఏంటి? క్యాలిఫ్లవర్. దాన్ని బట్టి కడుపు నొప్పి వస్తుంది, కారణాన్ని తీసేసాం కార్యం పోయింది. అజ్ఞానం కారణం పోయినప్పుడు అజ్ఞానం పోయింది. లోపల దుఃఖానికి కారణం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం పోతే దుఃఖం పోతుంది. మీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, అనుకోని మాట మీకు దుఃఖం ఆగదు. ఏంటి దుఃఖ కారణం? అజ్ఞానం. అజ్ఞానం పోయే వరకు మీకు దుఃఖం వస్తానంటుంది. మీ అశాంతి, మీకు అశాంతి వస్తాననుకోండి, ఎందుకు వస్తానని ఎవరిని అడగండి. లోపల అజ్ఞానం ఉంది, దుఃఖం వస్తాననుకోండి, లోపల అజ్ఞానం ఉంది. శరీరం చనిపోయినప్పుడు మనకు భయం వస్తుంది కదా, అంటే లోపల అజ్ఞానం ఉంది. భయం, దుఃఖం, అశాంతి, వేరు భావన, ఇవన్నీ కూడా అజ్ఞానంలో ఉంది. అది నశించే వరకు, ఆ అజ్ఞానం నశించే వరకు నీకు జ్ఞానం రాదు. జ్ఞానం వస్తే కానీ సుఖం లేదు, శాంతి లేదు, అనంతత్వం లేదు. సత్యం, జ్ఞానం, అద్వైతం, అనంతం, ఆనందం. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఇవి ఎన్ని మాటలు చెప్పుకుంటున్నాం, ఇదే గారిడి. సత్యమే జ్ఞానం, సత్యమే అనంతం, సత్యమే ఆనందం, సత్యమే అద్వైతం, అంతా ఇదే. అదే ఇన్ని పేర్లతో చెప్పుకుంటాం మనం బుద్ధి కోసం, ముచ్చట కోసం. సత్యమే జ్ఞానం, సత్యమే అనంతం, సత్యమే ఆనందం, సత్యమే శాంతి, సత్యమే సుఖం. అవి తప్పించి దానికి భిన్నంగా ఏదైనా మీరు ఒక సంతోషాలు అనుభవించిన, సుఖాలు అనుభవించిన, బండికి బండి ఎత్తుకు ఎత్తుడు భవిష్యత్తు జన్మల్లో మళ్ళీ దుఃఖం అనిపించవలసింది. ఈ బాహ్య కారణాల వల్ల, బాహ్య వస్తువుల వల్ల కొంత సంతోషం మనం సేకరించుకుంటాం అనుకోండి, ఏనాటికైనా ఈ సంతోషం అంతా దుఃఖంగా మారిపోయి రోజులు వస్తున్నాయి. మీకు ఇప్పుడు బండెడు దుఃఖం ఉందనుకోండి, ఊరికి అనుకుందాం ఓ బండెడు దుఃఖం ఉందనుకోండి, ఓ బండి లోడ్ ఉందనుకోండి దుఃఖం. మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకుంటున్నారనుకోండి, ఓ మైనస్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరందరూ సబ్జెక్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటున్నారనుకోండి, ఇక అండర్స్టాండింగ్ వస్తుందనుకోండి, ఆ సమాధానం వస్తుందనుకోండి, మీకు మీకు క్లారిటీ, మీ బుద్ధిలో స్పష్టత వస్తుందనుకోండి, మీ బుద్ధికి యోగ్యత వస్తుందనుకోండి, మీ బుద్ధికి అర్హత వస్తుందనుకోండి, ఆ సత్య వస్తువు విషయాన్ని ఉన్నదన్నట్టుగా అర్థం చేసుకునే శక్తి మీకు కలుగుతుందనుకోండి, అది కలుగుతా అండర్స్టాండింగ్ మీకు వస్తుందనుకోండి, మీ బండి దుఃఖం కూడా బండి సుఖంగా మారిపోతుంది. ఇప్పుడే బండి అశాంతి కూడా బండి శాంతిగా మారిపోతుంది. అంటే మీ అప్పు అంతా నిలవ కింద మారిపోతుంది. అప్పు తీరిపోవడం కాదు, మళ్ళీ నిలవలో పడిపోతాయి. అంటే మీ దుఃఖం అంతా పోవటమే కాదు, అంత దుఃఖం కూడా మరి సుఖంగా మారిపోతుంది, అంత అశాంతి కూడా మరి శాంతిగా మారిపోతుంది. ఒక అండర్స్టాండింగ్ వల్ల అర్థం చేసుకోవడం కూడా యోగమే. అర్థం కూడా అందరికీ తొందరగా అర్థం కాదు. అర్థం, అవగాహన చేసుకోవడం కూడా మనం తేలిగ్గా మాట్లాడుకుంటున్నాం, దానికి పూర పుణ్యబలం లేకపోతే అవగాహన కూడా కాదు, విన్న అర్థం కాదు, చెప్పిన అర్థం కాదు. అంటే సజ్జన సాంగత్యం సత్పురుషులతోటి, మహాత్ములతోటి, మహర్షులతోటి నీకు అనుబంధం కనుక ఉంటే వాళ్ళ అనుగ్రహానికి పాత్రుడు అవుతావు, వాళ్ళ అనుగ్రహానికి పాత్రుడు అవుతావు, వాళ్ళ జయకి పాత్రుడు అవుతావు, వాళ్ళ జయకి వాళ్ళ అనుగ్రహం వల్లే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. కానీ కేవలం నీ సాధన వల్లే కలగదు, నీ సాధన అవసరమే, అంతర్మాత్రం చేత కలగదు. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తాం, ఫలితం రావచ్చు రాకపోవచ్చు, అలాగే మనం సాధన చేస్తాం, జ్ఞానం రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ సాధనం చేస్తే ఈశ్వరానుగ్రహానికి మనకు పాత్రులు కాకపోతే అని స్వరూపాన్ని మనకి ఇవ్వడు, అడిగినా ఇవ్వడు. ఎంతో కొంత మన పని మనం శ్రద్ధగా చేసుకోవాలి, మన పని దొంగలం అవ్వకూడదు, కానీ భగవంతుని మీద భారం వేయటం కూడా నేర్చుకోవాలి. పని పట్ల ఎంత బాధ్యతగా ఉంటాం, పని మట్టికి బాధ్యతగానే చెయ్యాలి. మనం చేసే పని మట్టికి మనం బాధ్యతగా చెయ్యాలి, చేస్తూ భగవంతుని మీద కూడా భారం కూడా వేయాలి. మనకి ఫలితం అనుకూలంగా రావచ్చు రాకపోవచ్చు, ఇంకేది ఆ ఫలితం గురించి, అది ఫలితం మన చేతిలో లేదు, మన చేతిలో ఉన్న పని గురించి ఆలోచించి, మన చేతిలో లేని పని గురించి ఈశ్వరుడికి వదిలేయటం మంచిది. వీ విట్ టు గాడ్. అదే గీతలో చెప్పాడు, నీ చేతిలో ఉన్న పని నువ్వు శ్రద్ధగా చెయ్యి, నా చేతిలో ఉన్న పని గురించి నాకు జ్ఞాపకం చెయ్యి. జ్ఞాపకం చెయ్యకు, ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో, నీ జీవితాన్ని ఎప్పుడు మలుపు చెప్పాలో, ఎప్పుడు నీ జ్ఞానంతో శాంతితో అలంకరించాలో. నిజం కానిదాన్ని నిజమని నమ్ముతానంటే ఆ బోటు ఎప్పుడు ఓడగొట్టాలో, నిజమ కానిదాన్ని నిజమని నమ్ముతానంటే ఆ బోటు ఎప్పుడు ఓడగొట్టాలో, దాన్ని ఎప్పుడు షేక్ చేయాలో, దాన్ని ఎప్పుడు ఎలిమినేట్ చేయాలో, ఆ ముహూర్తం నేను పెట్టుకుంటాను, నీ చేతిలో ఉన్న పని నువ్వు శ్రద్ధగా చేయి, బస్ సరిపోతుంది. ఏ బోట్లు పెట్టుకుని అహంకారం నీ అహంకారం ఉందో, ఆ బోట్లు ఎప్పుడు లాగాలో ఎప్పుడు ఓడదీయాలో అది నేను చూసుకుంటాను, ఆ ముహూర్తం నేను పెట్టుకుంటాను. జగన్నాథ స్వామి గారు చెప్పిన టైం అయిపోయింది, గంట అంటే గంటే, మనం 2:30 ప్రార్థన ప్రారంభించేప్పుడు 4 అయిపోయింది. జగన్నాథ స్వామి గారు చెప్పారు టైం చూసుకోము, స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు టైం చూసుకోండి, సరిగ్గా గంట చూసే టైం ముగించేయండి. జగన్నాథ స్వామి గారు కామన్ సెన్స్ అంటే ఎక్కువ ఇష్టం, టైం సెన్స్ అంటే ఎక్కువ ఇష్టం, రోడ్ సెన్స్ అంటే ఇష్టం ఆయనకి. మనకు రోడ్ సెన్స్ లేకపోవటం వల్ల యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి. కొంతమందికి చదువు ఉంటుంది, రోడ్ సెన్స్ ఉండదు, పనికిలానే అన్ని తెలుసుకుంటారు, పనికొచ్చి అన్ని వదిలేస్తూ ఉంటారు. అంటే సత్పురుషుడు సహవాసం వల్ల నీ బలహీనతలు పోవటమే కాదు, ఏ కారణాల వల్ల నీ మనస్సు బాహ్యముఖానికి వస్తుందో, నీ ఏ కారణాల వల్ల నీకు బాహ్యముఖానికి వస్తుందో ఆ కారణాలను కూడా కత్తిరించేస్తాడు. కత్తిరించడమే కాదు, ఆయన అంతటా నీకు నొప్పి లేకుండా బయటికి లాగి దహనం చేస్తాడు. నీ శరీరం దహనం అవ్వకముందే, నీ శరీరం దహనం అవ్వకముందే నీ పునర్జన్మ కారణాలు ఏమైనా ఉంటే నీ శరీరం కాలి బూడిద అవ్వకముందే నీ బలహీనతను బయటికి లాగి కాలి బూడి చేస్తాడు వాడే గురువు. గురువు సర్వజ్ఞుడు కాకపోతే నువ్వు సర్వజ్ఞుడు. ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. పూర్వజన్మలో మనందరం ఎక్కడ ఉన్నామో గురువుకు తెలుసు, రాబోయే జన్మలో మనందరం ఎక్కడ గడుతున్నామో మనకు తెలుసు, ఈ జన్మలో ఎలా ఉన్నామో మనకు తెలుసు. మన బాగు ఆయనకి తెలియకపోతే ఎవరికి తెలుసు? మన బాగు, మన మంచి మనకంటే మన గురువుకి ఎక్కువ తెలుసు, మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు. కానీ మనం అనుకునేదంటే భగవంతుడి కంటే మనమే తెలియని వాళ్ళు అనుకుంటున్నాం. భగవంతుడి కంటే మనమే తెలియని వాళ్ళు అనుకోవటం అలా భగవంతుడు అది. భగవాన్ ఈ మాట చాలా అందంగా చెప్పారు, ఈశ్వరుని నువ్వు తెలుసుకున్నాక తెలుస్తుంది, ఈశ్వరుని నువ్వు తెలుసుకున్నాక తెలుస్తుంది. ఈశ్వరుడికి తెలియదంటే ఏమీ లేదని, భవిష్యత్తులో తెలుసుకోవాల్సింది అంటూ ఏమీ లేదు. ఇప్పుడు తెలియదు నీకు, ఇప్పుడు నీకు తెలియదు, ఈశ్వరుని తెలుసుకున్నాక తెలుస్తుంది. ఈశ్వరుడికి తెలియదంటూ ఏమీ లేదని, ఈశ్వరుడు తెలుసుకోవటానికని మిగిలిందంటూ ఏమీ లేదని, వాడు ఈశ్వరుడు. భగవాన్ చెప్తున్నారు, ఈ శాస్త్రంలో చెప్తున్నారు, వెన్నెల వల్ల తాపం తగ్గు, చంద్రుడి వల్ల మనకు తాపం తగ్గుతుంది. చంద్రుడి వల్ల మనకు తాపం తగ్గుతున్నారు. చంద్రుడు పౌర్ణమి రోజున, చంద్రుడు పౌర్ణమి రోజున చూడండి ఎలా ఉంటుందో, చంద్రుడి వల్ల మనకు చల్లదనం, చంద్రుడు మనకు చల్లదనం ఇస్తాడు. చంద్రుడి వల్ల మనకు తాపం తగ్గుతుంది, చంద్రుడి వల్ల మనకు తాపం తగ్గుతుంది, కల్పవృక్షం వల్ల దరిద్రం తగ్గుతుంది, గంగాజలం వల్ల పాపం తగ్గుతుంది, చంద్రుడి వల్ల తాపం తగ్గుతుంది, గంగాజలం వల్ల పాపం తగ్గుతుంది. అంటే బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి, సత్పురుషులతో సహవాసాలు ఇవన్నీ పోతాయి. అక్కడ దాకా ఎందుకు? కొంచెం మంచి వాళ్ళతో స్నేహం చేసి కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు, పాడు స్నేహాలు చేసి ఉన్న ఆస్తి పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడో మీరు దేవుడి దాకా వెళ్ళిపోకండి, పాడు స్నేహాలు చేసి ఉన్న ఆస్తిని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి స్నేహాలు చేసి మంచివాడు ఏం చేస్తారంటే, మనం బాగుపడుతున్నాం కదా, మనం నమ్మిన వాళ్ళని కూడా బాగు చేద్దామని ఉంటుంది వాళ్ళకి. చెడ్డవాళ్ళకి ఆ బుద్ధి ఏముంటుంది, చెడ్డవాళ్ళకి మంచివాడికి ఏమవుతుందంటే, మనం ఎంతో కొంత బాగుపడుతున్నాం కదా, వాళ్ళు మనం నమ్ముతున్నారు కదా, వాళ్ళని కూడా బాగు చేద్దాం. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే మీరు మమ్మల్ని నమ్ముతున్నారు, మేము బాగుపడుతున్నాం, మిమ్మల్ని కూడా బాగు చేస్తాం. భౌతికంగా కూడా పాడు స్నేహాలు చేసి ఉన్న ఆస్తి పాడు చేసుకున్నారు ఉన్నారు. మంచి స్నేహాలు చేసి వాళ్ళకి 10 కోట్లు ఉంటే వీడు 10 కోట్లు అయిన వాళ్ళు ఉన్నారు. నేను నాకు హైదరాబాద్ ఒక ఆయన కనిపించాడు, హైదరాబాద్లో కానీ ఎక్కడో మామూలుగా ఏదో ఎవరో ఇంటికి వెళ్తే ఆయన వచ్చి కనిపించాడు. నేను అన్నాను, మామూలుగా మీ ఆర్థిక పరిస్థితి పూర్వం మీద బాగుందేమో అన్నారని. అంటే పైసల పరిస్థితి పూర్వం మీద మీ ఆర్థిక పరిస్థితి బాగుందేమో అన్నాను. ఆయన నాన్నగారు అలా అంటారంటే కోటీశ్వరుని అయిపోయాడు. కోటీశ్వరుని కలిపి 10 కోట్లు సంపాదించాడు. చెవుడు చెమట శరీరం మీద చెమట కార్చకుండా 10 కోట్లు గజిపతి అయిపోయానండి అన్నారు. ఇదేంటి 10 కోట్లు గజిపోయాయంటే, ఆ స్నేహితులు ఎవరో బంధువులు స్నేహితులు వాళ్ళు ఏం చేశారటండే, ఈ 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద అక్కడ 5 లక్షలు ఇక్కడ 2 లక్షల స్థలాలు కొనిపించారట నాడు చేత. మంచి స్నేహాలు ఎవరిలో ఏమైనా అక్కడ 2 లక్షల స్థలం వస్తున్నది కొనుక్కో అని ఇలా నెమ్మది నెమ్మదిగా అక్కడక్కడ స్థలాలు. వీడు 3 ఏళ్ల కిందట 4 ఏళ్ల కిందట 2 ఏళ్ల కింద ఎంత చేస్తా స్థలాల మీద పెట్టింది 50 లక్షలు, అంటే అక్కడ 5 లక్షలు ఇక్కడ 3 లక్షలను. నేను పెట్టింది 50 లక్షలు అండి, నేను 50 లక్షలు పెట్టిన కొన్ని స్థలాలు ఇప్పుడు ఈ గంటలు అమ్మేస్తే 10 కోట్లు వస్తుందండి, కోటీశ్వరుని అయిపోయాడు నాన్నగారు అన్నాడు. లక్ష్మీపుత్రుడు, లక్ష్మీ అనుగ్రహం వచ్చేసి శరీరం మీద చెమట కార్చకుండా 10 కోట్లు సంపాదించాడు. ఫ్యాన్ కింద ఏసీ గది నుంచి కదలకుండా పెట్టింది 50 లక్షలు. పోనీ ఇప్పుడు 20 ఏళ్ల కింద పెట్టాను, 2 ఏళ్ల కింద, 3 ఏళ్ల కింద పెట్టాను. ఇప్పుడు 50 లక్షలు పెట్టి నేను కొన్నాయి, 50 లక్షలు పెట్టి నేను కొన్నా. ఇప్పుడు ఈ గంటలు అమ్మేస్తే 10 కోట్లు. నేనేం కష్టపడ్డాను, మంచి వాళ్ళతో స్నేహం. ఏదో వాళ్ళు నాకు సలహా చెప్పారు, అక్కడ కొనుక్కో బాబు, ఇక్కడ కొనుక్కోనా, వాళ్ళు మంచివాళ్ళు, ఏదో వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా అని నాకు ఏది బ్యాంకులో డబ్బులు తీసి ఇలా కొనుక్కున్నాను. 50 లక్షలు బ్యాంకులో ఉంటే ఈ 2 ఏళ్ళు ఏం వడ్డీ వస్తుంది, 30 ఏళ్ళ వడ్డీ. ఇలా స్థలాన్ని పెట్టించారు, ఏదో స్నేహాలు. నా తెలివితేటలోనే కొనలేదు, ఏదో స్నేహాల వల్ల వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి, నా స్నేహితులు మంచివాళ్ళు కాబట్టి కొనిపించి పెట్టారు వాళ్ళు. ఇప్పుడు 10 కోట్లు అయిపోయి 10 కోట్లు మరి అయిపోయింది. 10 కోట్లు ధనం 1 కోట్లు కాదు, 10 కోట్లు ఇప్పుడు అధిపతిని కుబేరుని అయిపోయాను, నారాయణ అయిపోయాడు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మంచి స్నేహాలు చేసి బాగుపడేవాళ్ళున్నారు. ఈ చెడ్డ స్నేహాల వల్ల వాళ్ళు మనకేమో ఉన్నత పాడు చేస్తారు. అది ఈ చెడ్డ స్నేహాలు వాళ్ళు మనకేం ఒక్కల మనకున్నత పాడు చేస్తారు. భౌతికంగా ఈ మంచి స్నేహాల వల్ల ఇంత అభివృద్ధి. ఈ భౌతిక మనం చెప్పుకునే విషయాలు ఇవన్నీ మాయ విషయాలు, భౌతిక విషయాలే. అడుగు 100 కోట్లు ఉన్నా భౌతిక విషయమే కదా మనం చెప్పుకునేది. ఈ భౌతిక విషయాలే మనం ఇలా చెప్పుకున్నాం. ఈ భౌతిక విషయంలో భౌతికంగా మంచి వాళ్లే ఈ స్థితిలోకి తీసుకెళ్ళినప్పుడు ఈశ్వరుడు, దయామయుడు, వాడు మనల్ని ఎందుకు ఉద్ధరించడు? ఉరికి నీ ఆర్థిక పరిస్థితి బాగా ఉందని ఉరికి యాదాలాపంగా అడిగాను, ఎంత గొడవ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు 1 కోటి అంటే 10 కోట్లు అయిపోయాయి. 10 కోట్లు 10 కోట్లకి స్వామిని అయిపోయాను అన్నాడు. ఎంత చేస్తే 2 సంవత్సరాలు 50 లక్షలు నేను అప్పు చేసుకోనలేదని బ్యాంకులో డబ్బు తీసుకున్నాను అన్నాడు. అదే నా తెలివితేటలో కొనలేదు స్నేహాలు, అక్కడ కొనుక్క, అక్కడ స్థలం ఉంది, ఇక్కడ స్థలం ఉంది, వాళ్ళు కొనిపించారు. నా తెలివితేటలలో ఈ స్థలాలు తిరిగి నేనేం కొనలేదు అన్నాడు. అంత తెలివి నాకు లేదన్నాడు. అంటే భౌతికమైన మంచివాడే నీకు ఇంత ఉపకారం చేసినప్పుడు దేవుడు ఎందుకు చేయకు, ఈశ్వరుడు చేయకుండా ఉంటాడు నీకు? అంటే మనం భౌతిక విషయాలు, మాయ విషయాలు మాట్లాడుకుంటున్నాం మనం. అంటేప్పుడు అన్నీ వస్తాయి. సత్పురుషుడు సహవాసం వల్ల దరిద్రం పోతుంది, దోషం పోతుంది, తాపం పోతుంది, అన్నీ పోతాయి. అంటే నువ్వు రాళ్ళను ఆరాధిస్తున్నావు, విగ్రహాలు ఆరాధిస్తున్నావు, జపాలు చేస్తున్నావు, తీర్థయాత్రలు చేస్తున్నావు, ఇవన్నీ మంచివి. అన్నింటికంటే కూడా మహాత్ముడు తోటి సహవాసం ఇంకా మంచిది. నువ్వు విగ్రహాన్ని ఆరాధిస్తున్నావు, జపం చేస్తున్నావు, తీర్థయాత్రకు వెళుతున్నావు, అక్కడ నదుల్లో స్నానం చేస్తున్నావు, ఇవన్నీ మంచియే. నదిలో స్నానం చేస్తున్నావు, అక్కడ పుణ్యం వస్తున్నానని ఇవన్నిట్లు పరిచయం కూడా. సాధుజనులు సత్పురుషులు సహవాసంతో, మహర్షులు మహాత్ములు వాళ్ళ సహవాసంతో ఇవన్నీ లభిస్తాయి. వాళ్ళ బట్టలు కొంటమే కదా, బట్టలు కుట్టించిస్తారు నీకు. నువ్వు మిషన్ వాడి దగ్గరికి వెళ్ళక్కడే, వాళ్ళు వెళ్తారు మిషన్ వాడి దగ్గరికి. మామూలు సత్పురుషులే, భౌతికమైన సత్పురుషులే. నీ వల్ల ఆ సజ్జన సహవాసంలో ఎంత పొత్తి అంటే, ఆ ఎవాల్వ్డ్ సోల్స్ లోపల ఉంటుంది. సత్య సాక్షాత్కారం పొందిన వాళ్ళతో సహవాసం ఇంకెంత ఔన్నత్యంగా ఉంటుందో ఊహించుకోను. అంటే సజ్జను తాగితే మీరు సహవాసం వల్ల ఏమవుతుందంటే మీకు దేహ భావన తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు గాలి వేస్తాను అనుకోండి, మీకు గాలి వేస్తాను అనుకోండి పెద్ద మనకు ఫ్యాన్ అక్కర్లేదు. ఇప్పుడు బాగా గాలి వేస్తాను అనుకోండి ఫ్యాన్ అక్కర్లేదు, సీలింగ్ ఫ్యాన్ అక్కర్లేదు, హ్యాండ్ ఫ్యాన్ బాగా గాలి వేస్తాను. అలాగే మీకు ఇప్పుడు ఆ సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుందంటే, ఆ సజ్జన సాంగత్యం ఇప్పుడు బాగా గాలి వేస్తుంది, బాగా అర్థం చేసుకోండి. బాగా గాలి వేస్తుంటే సీలింగ్ ఫ్యాను, చేతి ఫ్యాను, ఇసునకర్ర ఇటువంటి ఏ విధంగా అయితే మనకు అక్కర్లేదు. బాగా గాలి వేస్తుంటేనే మీ జపతపాలతోటి, మీ పూజలతో సంబంధం లేకుండా మీ ప్రయత్నం ఆ సజ్జన సాంగత్యం, మహాత్ముల యొక్క, మహర్షుల యొక్క సాంగత్యం వల్ల మీ దేహాభిమానం తగ్గిపోతుంది. ఇంకేమి చెప్పమంటావు, ఎట్టిది చెప్పమంటావు నీకు? నీ దేహాభిమానం తగ్గిపోతుంది. దేహాభిమానం తగ్గిపోతే దుఃఖం కూడా పోతుంది. నేను జపం చేసుకోమని చెప్తా ఉంటాడు, ఏదో వంపి పెట్టి నేను అనుగ్రహించడానికి. అప్పుడు నీకేమనిపిస్తుందంటే జపం వల్ల వచ్చేసింది అంతా. జపం వల్ల రాలేదు నీకు, దేవుడు గురువు యొక్క అనుగ్రహం వల్ల వచ్చినా నీకు తెలియకుండా ఇక అప్పుడు నీ జపం వల్ల సంపాదన చేసుకో. ఊరికి జపం వంపి పెట్టి నేను ఆయన అనుగ్రహిస్తాడు వాడు గురు. ప్రదక్ష భావన, దేహ భావనే పోతున్నారు. దేహము నేననే బుద్ధి అక్కడ దాకా తీసిపోతాడు గురు. దేహము నేననే బుద్ధి వల్లకే ఇన్ని తంటాలు వస్తున్నాయి. పునర్జన్మలు, పూర్వజన్మలు, కర్మ ఫలితాలు, మంచి కర్మ చేస్తే మంచి ఫలితం, చెడు కర్మ చేస్తే చెడ్డ ఫలితం, అనుభవాలు, ఈ చావులు, పుట్టుకులు, ఈ నామ బుద్ధి, రూప బుద్ధి, అడివి, అజ్ఞానము, అవిద్య, క్షోభ, అశాంతి, చివరికి భరించలేకపోతే ఇంద్రిని తాకటాలు, మానసిక అశాంతి, పోనీ శరీరం చావపోయినా మానసిక అశాంతి, మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవటం, వాళ్ళు ఏది బిల్లలు రావడం, నిద్ర పట్టడం. మరి ఇప్పుడు మెంటల్ మామూలుగా దేహాలను చేసే వైద్యుల కంటే మనసుకు చేసే వైద్యులు ఎక్కువైపోయారు. ఇప్పుడు వాళ్ళ పని బాగుంది, ఇప్పుడు ఆ డాక్టర్ల పని. వాడేదో బిల్లలు ఇస్తూ ఉంటాడు, మీరు మింగుతూ ఉంటారు, ఇవన్నీ టెంపరీ. మరి 2 రోజులు బిల్లు అయిపోతే మామూలు మీ అశాంతి మీకే. అశాంతికి మూల కారణం ఏదో, మూల వేరేదో. శంకరాచార్య వారు అద్భుతంగా చెప్పారండి. అక్కడ శంకరాచార్య వారు చెప్పారు, మర్రి విత్తనం ఎంత ఉంటుంది, చాలా చిన్నది, అందులో నుంచి అంత చెప్పేసుకుంది. ఒక్క దేహభావంలోంచి, ఒక దేహబుద్ధిలోంచి మొత్తం సృష్టి, నీ దుఃఖం, నీ అశాంతి, పునర్జన్మలుగా చిన్న విత్తనంలోంచి ఇంత సృష్టి. చాలా అపూర్వంగా చెప్పారు ఆచార్యుల వారి విషయం. జుర్రుకోవాలి మనం, పాయసం ఎలా జుర్రుకుంటాము, ముందు ఈ వాక్యాన్ని ఎంజాయ్ చేయాలి. అసలు మర్రి చెట్టు ఎంత పెద్ద చెట్టు, దాని విత్తనం ఎంత ఉంటుంది, ఇంతే ఉంటుంది. అంత మెర్రి విత్తనంలోంచి ఇంత చెట్టు ఎలా వచ్చింది మీకు అనిపిస్తుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే చిన్న దేహబుద్ధి, ఆ ప్రదక్క భావన, ఆ శవబుద్ధి, ఈ పంచభూతాలతో తయారు చేసినటువంటి ఈ శవబుద్ధి, శరీరం తాలూకా చిన్న శరీరం నేననుకునే ఆ చిన్న తలంపులోంచి, ఆ మూల తలంపులోంచి, ఆ ప్రథమ తలంపులోంచి, ఆ ప్రధాన తలంపులోంచి, ఆ మదర్ థాట్లోంచి ఈ సృష్టి, ఈ కర్మ ఫలితాలు, ఈ గొప్పలు, ఈ తెప్పలు, ఈ జన్మలు, మరణాలు, ఈ కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, నష్టాలు, బాధలు, లాభాలు, నష్టాలు, మర్రి చెట్టుకి ఎన్ని శాఖలు ఉన్నాయో, ఎన్ని ఆకులు ఉన్నాయో, సృష్టి అలా పెరిగిపోయింది ఒక చిన్న తలంపులోంచి. ఇది మీరు అర్థం చేసుకోండి. ఈ చిన్న తలంపుని మీరు పోగొట్టుకోండి. దేహభావన మీ అశాంతి, మీ పునర్జన్మలు ఆగిపోతున్నాయి కదా, అశాంతి కూడా, అశాంతి కూడా అప్పటికప్పుడు ఆరిపోతుంది. ఆ చిన్న తలంపుని చూశారు ఆ గురువు, అది పోగొట్టడానికి చూస్తాడు మిమ్మల్ని. ఏదో చెప్తాడు మిమ్మల్ని, జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి మనం చెప్తాడు, చెప్పడం చెప్తాడు, మీ చేత ఎంతో కొంత చేయిస్తాడు. కానీ ఆ మూల, ఆ విత్తనాన్ని కాల్చి బూడి చేసేవడమంటే గురువు దాని పెరే మాట చెప్పాడు, వండర్ఫుల్ బ్యూటిఫుల్ అండ్ చార్మింగ్. ఈ ఒక్క మెసేజ్ చాలు. నువ్వు దేవుడు లేడని చెప్పినా, దేవుడు ఉన్నాడని చెప్పినా, ఆ లేనని చెప్పేవాడు ఉన్నాడని చెప్పాడు, ఎప్పుడు లేడని గుర్తించుకో అన్నాడు. వండర్ఫుల్ టీచింగ్. ఇది ఒకటే చాలు నీ జీవితానికి. నువ్వు దేవుడు లేడని చెప్పినా, ఉన్నాడని చెప్పినా, లేడని చెప్పేవాడు మిజ్జనేనే, ఉన్నాడని చెప్పేవాడు మిజ్జనేనే, ఈ లేడని చెప్పేవాడు మిజ్జ, ఉన్నాడని చెప్పేవాడు కూడా, అసలు ఎప్పుడు లేడని సంగతి నువ్వు గుర్తించుకో అని చెప్పి బయటకు పోయాడు. వాడు స్వామీజీ, వాడే ముని. ఇలా మనం జగన్నాథ స్వామి గారి మాట గౌరవించలేకపోయాం. అంటే గురువు ఈశ్వరుడు ఏదైనా మీకు ఏదైనా, ఆ గురువు యొక్క దయ, ఆ దయ వర్షం, అమృత వర్షం, అనుగ్రహ వర్షం, అది వర్షమే శుభ్రంగా తడిపేస్తుంది మిమ్మల్ని. ఆ వర్షం, ఆ గురువు యొక్క అనుగ్రహం వచ్చినప్పుడు, ఆ దయా వర్షం మిమ్మల్ని ముద్ద చేసినప్పుడు, ఇతరులు తెలుసుకోవాలని, మిమ్మల్ని అనుగ్రహించేటప్పుడు కనీసం మీ పక్కన కూర్చున్న వాడు కూడా తెలుసుకోవాలని, కనీసం ఎవరైతే గురువు అనుగ్రహిస్తున్నాడో వాడికి కూడా గురువు, గురువు వల్ల నాకు ఇంత దయా ఉంటుందో వాడు కూడా తెలుసుకోవాలని అనుకోడు. వాడి గురువు మీ పక్క వాళ్ళ మాట వదిలేయండి. ఎవరైతే గురువు అనుగ్రహిస్తున్నాడో వాడు కూడా గురువు వల్ల, గురువు వల్ల అనుగ్రహిస్తున్నాడని వాడు కూడా అనుకోవాలని అనుకోడు. వాడు గురువు మీ పక్క వాళ్ళకి తెలియక్కర్లేదు, మీకు కూడా తెలియక్కర్లేదు. చెప్పినా, దేవుడు లేడని చెప్పినా, నువ్వు ఉన్నాడని చెప్పు, నువ్వు లేడని చెప్తున్నావు, లేకపోతే ఉన్నాడని చెప్పొచ్చు. నువ్వు దేవుడు లేడని చెప్పినా, దేవుడు ఉన్నవా ఉన్నాడని చెప్పినా, ఇలా చెప్పినా అలా చెప్పినా, చెప్పేవాడు అసలు ఎప్పుడు లేడని తెలుసుకో. ఉన్నాడు అనుకున్నప్పుడు కూడా వాడు లేడు. ఎంత వండర్ఫుల్ గా చూడండి, చివరి మాట, చెయ్యికి చెయ్యి వాష్ చేసుకున్నాక చెప్పిన మాట. శాస్త్రి గారి మాట కూడా స్కందుడు కుమారస్వామిని ప్రార్థిస్తూ, కోరికలు ఉండకూడదు, కోరికలు ఉండకూడదని మాకు చెబుతున్నావు, భక్తులను అనుగ్రహించి కోరిక మటుకు నీవు విడిచి పెట్టకు. నువ్వు కోరికలు ఉండకూడదని, కోరికలు ఉండకూడదని చెబుతున్నావు, కానీ భక్తులను అనుగ్రహించే కోరిక మటుకు నువ్వు విడిచిపెట్టకు. అది కోరిక నువ్వు అనుకోకు, అది భక్తులను అనుగ్రహించే కోరిక నువ్వు విడిచిపెట్టకు. ఆ కోరిక కోరికని కూడా నువ్వు అనుకోవద్దు. ఎవరు కుమారస్వామికి కనపశాస్త్రి గారు బోధిస్తున్నారు, దేవుడికే ఈయన బోధిస్తున్నాడు. ఈసారి దేవుడు గురువు అయిపోయాడు. జగన్నాథ స్వామి గారు చెప్పిన మాట ముగింపడం కూడా చెప్తున్నాను. శ్రద్ధ గారు జగన్నాథ స్వామి శ్రద్ధ తగ్గితే సందేహాలు పెరుగుతూ ఉంటారన్నారు. శ్రద్ధ మనకు తగ్గిపోతాం అనుకోండి, శ్రద్ధ తగ్గిపోతామని అనుకుంటున్నాం, సందేహాలు పెరిగిపోతూ ఉంటాయి కదా, సందేహాలు పెరిగిపోతున్నాయి అలా అనుకుంటాం. శ్రద్ధ తగ్గిపోవటం వల్ల ఇన్ని సందేహాలు వస్తున్నాయని మటుకు గుర్తింపు మనకు ఉండదని, సందేహాలు ఎక్కువ వస్తున్నాయి తెలుస్తూ ఉంటుంది. కానీ శ్రద్ధ తగ్గి ఈశ్వరుడి పట్ల మనకున్న శ్రద్ధ తగ్గిపోవటం వల్ల ఇన్ని సందేహాలు వచ్చేస్తున్నాయని గుర్తింపు కష్టం. శాస్త్రి గారు మన జగన్నాథ స్వామి గారి దగ్గర ఇంకోటి నేర్చుకునేది ఏంటంటే, తల్లిదండ్రులు జీవించున్నప్పుడు స్వర్గస్థులైన తర్వాత కూడా చాలా గౌరవంగా చూశారు. కొంతమంది తల్లిదండ్రులు బతికుండగా చూస్తారు కానీ చనిపోయాక ఇంకా పట్టించుకోరు, ఎప్పుడు తలపెట్టరు వాళ్ళు తండ్రులు. బతికుండగా కొంచెం చాకరీ చేయొచ్చు, చనిపోయిన తర్వాత స్వర్గస్థులైన తర్వాత కొంతమంది ఇంకా తలపెట్టరు. జగన్నాథ స్వామి గారు తల్లిదండ్రులను అలా చివరి రోజుల వరకు అలా తలపెడతారు. సరిగ్గా సాయంత్రం 6 ఇంటికో 7 ఇంటికో జగన్నాథ స్వామి గారు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పుస్తకం ఆ టైంకి పుస్తకం పట్టుకోకపోతే ఏం కొట్టువారు కదా మరి అమ్మగారు. ఏరే ఎక్కడ సినిమాలు, అప్పుడు పూర్వం సినిమాల్లో పాటలు వేసేవారు బయటికి వినపడేయండి పాటలు. టైంకి పుస్తకం పట్టుకోలేదు, ఎక్కడ సినిమాల దగ్గర కూర్చున్నావా అని అనుకోరట్టు అంతే. ఎక్కడ సినిమాల దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా కూర్చున్నావా అంతే, ఇంకేమో కొట్టడం అది ఏం లేదు. ఎక్కడైనా సినిమాల దగ్గరికి వెళ్ళి కూర్చున్నావా, టైంకి వచ్చేవాడికి నేను టైం చూశాను నువ్వు పుస్తకం దగ్గర ఉంటుందేమో, టైంకి వచ్చి ఇక్కడ కూర్చొని ఎక్కడ సినిమాల దగ్గర ఉన్నావా అని వరట్టు. అంటే పూర్వం సినిమాలు పాటలు వేసేవాడు, ఆ పాటలు ఇంటే ఎక్కడైనా కూర్చున్నావా అని చెప్పడం కోసం. సినిమాల దగ్గర ఎక్కడైనా కూర్చున్నావా, టైంకి ఎక్కడ కూర్చోవలసింది అక్కడ కూర్చున్నావా అని. పుస్తకం పట్టుకుని ఇంటికాడ కూర్చున్న టైంలో ఎప్పుడైనా సినిమాల దగ్గర కూర్చున్నా అని అంటున్నారు అమ్మగారు. అంటే లేటుగా వచ్చి చదువు లేటుగా ప్రారంభిస్తూ అంటే తల్లిదండ్రుల పట్ల ఆయన చాలా గౌరవంగా ఉండేవారు. ఏంటి స్వర్గస్థులు అయిన తర్వాత కూడా, వాళ్ళు దేహాలను సాధించిన తర్వాత కూడా తల్లిదండ్రుల పట్ల చాలా గౌరవంగా ఉండారు. అదే గౌరవం మన గిరిగారు కూడా పోషిస్తున్నారు. అదే గౌరవం సాంప్రదాయం చెడకుండా, ఆ ట్రెడిషన్ కుటుంబం యొక్క ట్రెడిషన్ చెడకుండా గిరిగారు కూడా పోషిస్తున్నారు. అంచేత నా సంతోషాన్ని గిరిగారు జగన్నాథ స్వామి గారిని మర్చిపోకుండా, అలాగే జగన్నాథ స్వామి గారు ఏ పద్ధతిలో ఉన్నారో ఆ పద్ధతిలో గిరిగారు కూడా సాంప్రదాయాన్ని పోషిస్తున్నారు. అందుకే నా సంతోషాన్ని ఆయనకు వ్యక్తపరుస్తున్నారు. శాంతి శాంతి శాంతి.